ॐ अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यौ त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभम् यादवानां शिरोरत्नम् कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितम् అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రహ్లాద కుమారుణ్ణి చండామార్కులు ముందుగా తల్లి దగ్గరికి తీసుకెళ్లి అలంకారం చేయించి ఆ తర్వాత తండ్రి గారి దగ్గరికి తీసుకెళ్లారు. తండ్రి గారి దగ్గర వెళ్ళి ఆయన ఏమన్నాడు, అంధ్యేందుదయముల్ మహాబధిర శంఖారావముల్ మోకసద్గ్రంథాఖ్యాపనముల్ నపూంసక వధూకాంక్షల్ కృతఘ్నావలీ బంధుత్వంబులు భస్మహవ్యములు లబ్ధద్రవ్యముల్ క్రోడసద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారములు అన్నాడు. ఈ పద్యార్థమంతా నిన్న మనం చెప్పుకున్నాం. ఇదంతా విన్న తండ్రి గారికి అంతకంతకి ఆగ్రహం పెరుగుతూ ఉంటే అక్కడితో ఆక్కుండా అసలు నువ్వు తండ్రివే కాదు పొమ్మన్నాడు ఆయన. ఎందుకు తండ్రి కాదు అంటే దానికి వివరణ చెప్పాడు. తండ్రి అంటే ఎవడు, అసలు శరీరం అంటే ఏమిటి, శరీరంలో అవయవములంటే ఏమిటి. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని దూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు మధువైరిదవెలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవి చెప్పెడి గురుడు గురుడు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. భగవంతుడు మనకు అనేకమైన అవయవాలు ఇచ్చాడు. ఆ అవయవాలు దేనికి ఉపయోగపడాలి అంటే భగవత్ సేవకే ఉపయోగపడాలి. చేతులున్నాయి, ఈ చేతులు భోజనం చేయడానికో లేక ఇతరులను పీడించడానికో లేక ఎంతసేపు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడానికో ఉపయోగించడం కాకుండా భగవంతుడైన వాసుదేవుణ్ణి పూజించటానికి ఉపయోగించాలి. కమలాక్షుడు అంటే తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన వాడు. తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన శ్రీ మహావిష్ణువుని పూజించడానికి ఉపయోగపడే చేతులే చేతులు. ఈ చేతులతో రోజు ఆయన పూజ చేస్తే అప్పుడు ఆ చేతులు చేతులు. ఈ రకమైన అలంకారానికి లాటానుప్రాస అంటారు. అనుప్రాసలో కూడా లాటానుప్రాస అంటే ఏమిటనమాట, ఒకే శబ్దం రెండుసార్లు ఉపయోగిస్తాం. కరములు కరములు, కానీ మొదటిదానికి ఏమిటి, ఆయన్ని పూజించే కరములు, ఆ కరములే నిజమైన కరములు అనడం కోసం ఈ కరములు కరములు రెండుసార్లు ఉపయోగించబడితే అటువంటి దానికి లాటానుప్రాసం అని పేరనమాట. ఈ పనికి ఉపయోగపడే అవయవం అవయవము అని అంటామన్నమాట. అందుకని ఆ అవయవ శబ్దాన్ని మళ్ళీ ఉపయోగిస్తే ఆ ఉపయోగించేటప్పుడు మొదటిది ఒకదానికి దేనికో పనికి రావాలి, రెండోది అది అవయవ శబ్దం అయి ఉండాలి. అటువంటి దానికి లాటానుప్రాసం అని పేరు అన్నమాట. ఇక అనుక్షణం పోతన గారికి భక్తిభావం పెళ్ళుబికి వస్తే పాత్రలో ఆయనే పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకని ఏమన్నాడు, ప్రహ్లాదుడు గారు ఇప్పుడు చెబుతున్నది ఏం చెప్పాలంటే, ఆ ప్రహ్లాదుడి స్థానంలో ఆ కవిగారు వచ్చి కూర్చున్నారు. అంత తాదాత్మ్యం చెందితేనే, తల్లీనుడైతేనే ఇంత బాగా కవిత్వం రాయగలడు. తల్లీనుడు అంటే తత్వం, అతడే తానైపోవడం, అందులో కలిసిపోవడం. ప్రహ్లాదుడిలో కవిగారు కలిసిపోయారన్నమాట. అందుకని కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జహ్వ జహ్వ, లక్ష్మీ వల్లభుణ్ణి రోజు స్తోత్రం చెయ్యాలి. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అటు రోజు ఆయనని నాలుగుతో వర్ణిస్తే, ఆయన గుణములను పాటల కింద పాడితే, ఆయన కథల్ని చెప్పడానికి ఉపయోగపడితే, అలా ఉపయోగపడే నాలుకే నాలుక. తక్కిన నాలుకలు నాలుకలు కావు, అవి చీలికలు, ఎందుకు పనికిరావు అవి. ఇంకా కళ్ళు ఉన్నాయి, రోజు ఆయన్ని చూడాలి. రాగానే మొట్టమొదట మీ దృష్టి కృష్ణుడి మీద పడుతుందిగా, పరమాత్మని చూడడానికి ఉపయోగపడేటటువంటి చూపులు చూపులు తప్ప తక్కినవి పనికిమాలిన చూపులు అనమాట అవి. ఎందుకు పనికిరాని చూపులు అవి? ఇక మనస్సు ఉన్నది, రోజు ఆయన్ని గురించే వర్ణించాలి. ఒక క్షణకాలం ఈ రికార్డింగ్ ఆపండి. ఏమమ్మా అసలు మీకు రోజు పురాణానికి వస్తున్నారా కబుర్లు చెప్పుకోవడానికి వస్తారా? ఎందుకు కబుర్లు వస్తాయి అసలు మీకు? అత్యద్భుతంగా నేనేమో పరకాయ ప్రవేశం చేసి అందులోకి ఎడుతుంటి రాగానే రోజు ఈ ఫస్ట్ రోలో ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు, అది మహా అపచారం. ఇప్పటికి 14 రోజులుగా చెబుదాం అనుకుని మాట్లాడుకోరుకుంటున్నాను, కానీ చివరికి ప్రహ్లాదుడు లాంటి వాడి యొక్క దివ్య చరిత్ర వింటున్నప్పుడు కూడా మీకు మాటలు వస్తున్నాయంటే మీరు అసుర లక్షణాలు, హిరణ్యకశిపుడి యొక్క పాత్ర మీలోకి వస్తుందన్నమాట, అది చాలా దోషం. మరొక్కసారి గోవిందానండి గట్టిగా, గోవిందా. అందువల్ల దానివల్ల ఏమవుతుందంటే, ఆ మాట వల్ల ఒక క్షణకాలం మేము మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం అనమాట. మేము అందులో ప్రవేశించడం, రాగానే కబుర్లు రావడం, ఒక్కళ్ళిద్దరి వల్ల మొత్తం వ్యవస్థ అంతా పాడైపోతుంది. ఆఖరిని వచ్చేవాళ్ళు అసలు లోపలికి రానివ్వకుండా వెనకాత కూర్చోబెడుతూ ఉండేటప్పుడు ఈ కళ్ళు ఉన్నాయే, ఆయన్ని చూడడానికి ఉపయోగపడాలి. ఆ సురరక్షకుణ్ణి, దేవతల్ని రక్షించే పరమాత్మని చూచే చూపులే చూపులు. తల ఉన్నది, ఆయనకి నమస్కరిస్తే అప్పుడు ఆ తలని తల అంటారు. అనేక పనికిమాలిన కబుర్లు చెప్పుకునే తల తల కాదు, ఆయనకి భక్తితో నమస్కరించి తల వంచి నమస్కరిస్తే అప్పుడు ఆ శిరస్సు శిరస్సు అవుతుందనమాట. అందుకని శేషశాయికి మ్రొక్కు శిరము శిరము. ఆదిశేషుడి మీద నిరంతరం క్షీరసాగరంలో పవళించే స్వామివారికి నమస్కరించేటటువంటి, వంచి నమస్కరించేటటువంటి తల మాత్రమే తలము. ఇంకా చెవులున్నాయి, విష్ణు కథలే వినాలి. అసలు ఇక్కడికి దేనికి వస్తున్నాం మనం? ఆయన కథలు వినడానికి. ఈ చెవులు ఈ ఉన్న కాసేపు, ఈ 2 గంటలు 2 గంటల 10 నిమిషములు ఆయన కథలు వినకుండా ఇంకేదో చెత్త వింటున్నాయంటే ఆ చెవులు చెవులా, ఆ చెవుల్లో శేషం కరిగించి వస్తట భగవంతుడు. అందువల్ల ఈ చెవులు ఎప్పుడు ఆయనకే ఉపయోగపడాలి. భక్తితో శ్రద్ధతో ఒక్క క్షణకాలం ఏమరిపాటుతో ఉంటే ఈ చెవులోకి భగవంతుని కథలు వెళ్లవేమోనన్నంత భయంతో వినాలి. అలా వినే చెవులే చెవులు. అందువల్ల విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరిద విలిన మనము మనము. మధువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు. మధువు కైటభుడు అని ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని విష్ణువు చంపాక అప్పటి నుంచి మధువైరి, మధువిరోధి, కైటభారి అని శ్రీమన్నారాయణునికి పేరు. ఆ మధువనే రాక్షసుణ్ణి సంహరించినటువంటి విష్ణువు మీద లగ్నమైన మనస్సే మనస్సు. పూర్తిగా మన మనస్సు ఆయన మీదే కేంద్రీకరించాలి, ఇంకెటూ పోకూడదనమాట. ఇక్కడ కూడా మధువైరి ఎందుకన్నాడో తెలిసినా, మధువు అనేవాడు ఏ పని చేసినా తాగుబోతువాడు ఎంత మత్తుతో చేస్తాడో అంత మత్తుతో చేసేవాట. తపస్సు చేస్తే పూర్తిగా అమ్మవారి మీదే వాడి మనస్సు అంతా మత్తిక్కుండేది. అందుకని ఆ మధు శబ్దాన్ని సార్థకంగా వాడాడు. మీరు ఎక్కడ చూడండి, తాగుబోతాడికి వేరే పని ఉండదు. నిజంగా భగవంతుడి దగ్గర మనం భగవంతుని నామం తాగి ఆ మత్తుతో ఆయన తలుచుకోవాలన్నమాట. మన మనస్సు అంత మత్తెక్కిపోవాలి. అందుకని శ్రీమన్నారాయణుడి యందు లగ్నమైన మనస్సే మనస్సు. భగవంతు వలగొను పదములు పదములు. ఈరోజు ఈ కాళ్ళు దేనికి ఉపయోగపడాలి? ఏవో పనికిమాలినటువంటి ప్రాంతాలకి వెళ్ళడానికి ఈ కాళ్ళు ఉపయోగపడకూడదు. ఏదో చెత్తా చెదారం కార్యక్రమాలు సృష్టిలో చాలా ఉంటాయి కదా, అవన్నీ చూడడం కోసం ఈ కాళ్ళని ఉపయోగించకూడదట. ఈ కాళ్ళు ఇలా శారదా పరమేశ్వరి దేవస్థానానికి వచ్చి ఇక్కడున్న భగవంతుణ్ణి దర్శనం చేసుకుని ఈ ఆడిటోరియంలోకి అడుగుపెట్టి పద్మాకర్ గారి భాగవతం వినడానికి ఉపయోగపడాలి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయనని చేరుకోవడానికి, ఆయనకి సంబంధించిన వ్యక్తులతో స్నేహం చేయడానికి ఉపయోగించే కాళ్ళు కాళ్ళు తప్ప తక్కిన కాళ్ళు కాళ్ళు కావు, బండరాళ్ళవి. అందువల్ల భగవంతు వలగొను పదములు పదములు. ఇంకా బుద్ధి ఉంది, భగవంతుడు మనకి తెలివితేటలు ఇచ్చాడుగా. ఈ తెలివితేటలతో ఇతరులతో యుద్ధం చేయడానికి, అనవసర వాగ్వివాదం చేయడానికి బుద్ధిని వాడకూడదు. పురుషోత్తముడి మీదే ఈ బుద్ధి ఉండాలి. ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచనలో శ్రీమన్నారాయణుడే కనబడాలి. ప్రహ్లాదుడి యొక్క బుద్ధి సర్వకాల సర్వావస్థలలో ఆయన మీదే లగ్నమయ్యింది. ఆ పురుషోత్తముడి మీద లగ్నమైన బుద్ధి మాత్రమే బుద్ధి. ఇంకా రోజులు మనకి గడుస్తున్నాయి, భక్తులకి గడుస్తున్నాయి, పనికి మాలిన వాళ్ళకి గడుస్తున్నాయి. రోజు అనేది దాని లక్షణం ఏమిటి? రాత్రి అవుతుంది, పొద్దున్న అవుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ ప్రొద్దుటవుతోంది. తింటున్నాం, పడుకుంటున్నాం, అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం, క్రమక్రమంగా కాలం నశించిపోతుంది, ఆయువు క్షీణించిపోతుంది. ఇలా రోజులు గడిచిపోతే ఈ రోజులు ఉపయోగం లేదట. ఏ రోజు నిజమైన రోజు? ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఒక రోజున అంబరీషుణ్ణి నారద మహర్షి ఓ ప్రశ్న వేశాడు, నీ ఆయుర్దాయం ఎంత? అప్పటికి అంబరీషుడి ఆయుర్దాయం 1000 గడిచింది. అప్పుడు అంబరీషుడు ఏమన్నాడు తెలుసా? నా ఆయుర్దాయం కేవలం 100 అన్నాడు. దాంతో నారదుడు అన్ని ఎరుగున్నా చిరునవ్వుతో, ఇదేమిటయ్యా, నువ్వు పుట్టి 1000 అయ్యింది కదా, అయినా 100 అంటున్నావు ఏమిటంటే, ఈ 1000లలో 100 సంవత్సరములు మాత్రమే నేను నారాయణ స్మరణ చేశాను, మిగతా 900 దండగా, అంచేత నా ఆయుర్దాయం అంతే అన్నాడు. ఆయన 1000లలో 1 రాత్రి పడుకుంటున్నప్పుడు కాసేపు ఏమో చెప్పలేం కానీ, తక్కిన వేళల్లో ఎప్పుడూ నారాయణ స్మరణ చేసిన ఆయన మనస్సు లగ్నం చేసి జపము చేసిన కాలం కేవలం 100 ఉందంటున్నాడు. ఏది అంబరీషుడు లాంటి వాడు. ఇంకా మన బతుకులు ఎలా ఉంటాయో ఆలోచించండి. మనం 2 గంటలు పురాణం వింటున్నప్పుడే పక్కవాళ్లతో కబుర్లు చెప్పగలుగుతున్నామే, అటువంటిది మన మనస్సు సంపూర్ణంగా సర్వకాల సర్వావస్థలలో హరి మీద లగ్నమయ్యి ఉంటుందా? అటువంటిప్పుడు మన వయస్సు ఎంత అని చెప్పాలి. ఇప్పుడు పద్మాకర్ గారిని మీ వయస్సు ఎంత అంటే 50 నిండాయండి, 51 అని చెప్తే ఉపయోగం లేదు. ఈ 51 ఆయన ఎంతకాలం భగవంతుడికి చెప్పాడు, ఎప్పుడు హరిస్మరణ చేశాడు, అదే ఆయన ఆయువు. అంటే ఆ దేవదేవుణ్ణి ఏ రోజు నువ్వు తలుచుకున్నావో ఆ రోజే నీకు ఆయువులో గడిచిన రోజు. తక్కినవి వ్యర్థంగా గడిచిన రోజులు. వ్యర్థంగా గడిపిన ఆయువు మందల అవుతుంది. అందుకని తండ్రి దేవదేవుడైన శ్రీమన్నారాయణుణ్ణి గురించి ఆలోచించినటువంటి రోజు మాత్రమే రోజు. అంటే మీ జీవితంలో కూడా ఈ 40 40 రెళ్ళు 80 గంటలు మాత్రమే మీ ఆయువు గడిచినట్లు లెక్క, మిగతాదంతా వ్యర్థమే. అలాగే వ్యర్థమని ఎలా అంటారండి? మా ఇంటి దగ్గర కూడా హరిస్మరణ చేశామంటే హరిస్మరణ చేస్తే అది కూడా మీ ఆయువులో లెక్కేసుకోవచ్చు, కౌంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నిద్రపోవడానికో, జీడిపప్పు తినడానికో, పక్కవాడితో కబుర్లు చెప్పుకోవడానికి ఉపయోగిస్తే, సినిమాలు చూడడానికి ఉపయోగిస్తే ఆ ఆయువు వ్యర్థం, పనికి మాలిన ఆయువు. ఇంకా చదువులు అంటే ఏమి చదువులు? 2 రేళ్ళు 4 3 రేళ్ళు 6 లాంటివి ఎన్నో చదువులు ఉన్నాయి. ఈ చదువులన్నీ చదువులు కావు, నిరంతరం హరిని గురించి వర్ణించేటటువంటి విద్యలు మాత్రమే విద్యలు. తక్కిన విద్యలు అవి విద్యలు కావు, హృద్యాన వద్యాలు కావు, అవి వ్యర్థ పదార్థాలు అవుతాయి. అందుకని అవన్నీ పనికి మాలిన చదువులు. ప్రతి విద్యలోనూ ఎక్కడో చోట నారాయణ స్మరణ ఉండాలి. ఇది నిన్నో మొన్నో కుర్రాడు వచ్చాడు, రేపు శుక్రవారం నాడు ఒక డివిడి లాంటిది ఏదో ఆవిష్కరించబోతున్నాం. అతను 3500 పుస్తకములు ఒక సాఫ్ట్వేర్ కింద తయారు చేసి దానిని ఈ ఇంటర్నెట్లో పెట్టాడు. అంటే ఒక్కసారి ఆ ఫోన్ ఆ ట్యాబ్ ఆన్ చేస్తే ఇంటర్నెట్ ఉంటే 3500 పుస్తకాలు చదువుకోవచ్చు మనం, పురాణాలు మొదలైనవి. ఇప్పుడు ఆ ట్యాబ్ అవుతుంది కానీ మిగతా ట్యాబ్లు ట్యాబా, అవన్నీ ట్యాబ్లెట్లు వేస్తేవి. అంటే అతని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా కొంత భాగాన్ని విష్ణువు కేటాయించాడు. ఇప్పుడు ఆ విద్యని, ఆ తెలివితేటలు కలిగిన విద్యని విద్య అంటారు. అదే నిజమైన విద్య. ఆ చదువే చదువు. అందులో హరి లేకపోతే ఆ చదువు హరి అంటుంది అనమాట. కుర్రాడి పేరు రాజేంద్ర అనుకుంటాను, పూనా నుంచి వచ్చాడనమాట. రేపు శుక్రవారం చూద్దరు కానీ మీరు. ఎందుకు చెబుతున్నాను? చదువు అంటే హరిని వర్ణిస్తే ఆ చదువే చదువు. ఇంకా గురువుగారంటే ఎవరు?
పొద్దున్నుంచి సాయంకాలం దాకా పనికి మాలినటువంటి విద్యలను బోధించే గురువులు ఎవరు? గురువులు కారు. ఓ రకరకాల చదువులు వచ్చాయి. ఆ చదువులు చెప్పేవాళ్ళని గురువులు అనరు, వాళ్ళను ఊరికే బోధకులు అధ్యాపకులు అంటారు. గురుడంటే ఎవరు? నిరంతరం హరినామస్మరణ పరాయణులై ఉండండి, హరిని వర్ణించండి, లేక యాత్రలకి రండి, లేక భగవంతుని కథలు వినండి అని చెప్పే గురువుగారే గురువుగారు తప్ప తక్కిన గురువులు ధరణికి బరువులు వాళ్ళు. ఎంతెందుకు? చాలామంది పిల్లల్ని కన్నారు. పిల్లల్ని కన్న వాళ్ళంతా తండ్రులు కాదు. తండ్రి అంటే ఎవడు? హరి దగ్గరికి వెళదాం. సాయంత్రం 6:30 అయ్యేసరికల్లా పద్మాకర్ గారు భాగవతం చెబుతున్నారు. ఆ కథ వినడానికి అబ్బాయి నాతో రారా అని కొడుకునో కూతురునో ఇక్కడికి తీసుకొచ్చే తండ్రే తండ్రి, తక్కిన తండ్రి తండ్రి కాదు అని నేను చెప్పలేదు, ప్రహ్లాదుడు చెప్పాడు. మళ్ళీ నా మీద పడకండి. తండ్రి హరిజేరుమనియడు తండ్రి, తండ్రి హరిని చేరమని చెప్పేటటువంటి తండ్రి మాత్రమే తండ్రి. అంటే ఇప్పుడు తండ్రికి ఏమని చెప్పాడు? ఎసరెట్టినట్టే కదా, నువ్వు తండ్రివే, ఊరికే శరీరాన్ని ఇచ్చావు. శరీరం ఇచ్చిన వాళ్ళల్లా జనకులు కాలేరు, తండ్రులు కాలేరు. తండ్రి అంటే హరిస్మరణ చెయ్యి, హరికథ విను అని చెబితే ఆ తండ్రి మాత్రమే తండ్రి. తక్కిన తండ్రులు వ్యర్థమైన వాళ్ళు. తండ్రికి ఇప్పుడు ఏమైపోతుందో ఆలోచించండి. అంత అద్భుతంగా చెప్పాడు. ఈ పద్యాల్లో ఉన్న గొప్పతనం చెప్పమంటారా? లాటానుప్రసని వెనక్కి నుంచి తిప్పితే కూడా అర్థం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి, దేవదేవుని చింతించు దినము దినము. వెనక నుంచి చదవండి. దినము దినము దేవదేవుని చింతించు. దినము దినము అంటే ప్రతి దినము. ఒరే ప్రతిరోజు హరిస్మరణ చెయ్యరా. ఇలాంటి కవిత్వం ఎవరన్నా రాయగలరా? ఒక్క భగవత్ కటాక్షం ఉన్నవాడే. తండ్రి తండ్రి హరి చేరుమనియడి అంటే ఈ లోకంలో పుట్టిన నిజమైన తండ్రి ఎవడైనా హరిని చేరమంటాడు. కరములు కరములు అంటే ఏ చెయ్యి అయినా సరే ప్రతి హస్తము హరిని చేరమంటుంది. అటువంటి చేతులు చేతులు సుమా అని చెప్పడం అనమాట. ఇది చెప్పగానే ఆయన ఇంకా తలపోతున్నాడు. ఈయన ఎక్కడ గొక్క తిప్పుకోకుండా చెప్పేశాడు ఆయన. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాగా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాగా కమలేసు చూడని కన్నులు కన్నులే తన్ను కుడ్య జాల రంధ్రములుగాక. ఈ పద్యం నాకు చాలా ఇష్టమైన, అనుభూతిని కలిగించే పద్యం. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక శరీరం ధరిస్తున్నాడు. ఈ శరీరం సర్వకాల సర్వావస్థలలో సంపూర్ణంగా పరమాత్మకి సమర్పించాలి. ఆ శ్రీమన్నారాయణుడికి పద్మాక్షునికి సమర్పించని శరీరము శరీరమా? ఈ కాయం కాయం అవ్వాలంటే, శరీరం అవ్వాలంటే సంపూర్ణంగా శరణాగతి పొంది ఆయన పాదాల మీద సాష్టాంగపడి నీకు సమర్పించేశాను ఈ శరీరం అనాలి. అలా అన్న శరీరమే శరీరం. లేని శరీరాలు ఎటువంటివి? కమ్మరివాడి దగ్గర ఒక కొలిమి ఉంటుంది. ఆ కొలిమిలో నిప్పు బాగా రేగగొట్టడానికి, అగ్నిని ప్రజ్వరల చేయడానికి పూర్వకాలంలో తోలు తిత్తిని వాడేవారు. అంటే తోలు తిత్తిలా నొక్కుతూ ఉంటే అందులోంచి గాలి వచ్చి బగ్గు బగ్గని మంటను మండిస్తుంది. అదిగో కమ్మరివాణి యొక్క కొలిమిలో ఉండేటటువంటి తోలు తిత్తి వంటిది ఈ శరీరం. అది గాలి తీసుకుంటుందిగా, తోలు తిత్తిలో గాలి ఉంది, మనము గాలి తీసుకుంటున్నాం. మనకి దానికి తేడా ఏముంది? అది ఏమీ చెయ్యదు. ఊరికే తోలు తిత్తి కనుక గాలి కొడుతూ ఉంటే ఆ గాలిని లోపలికి తీసుకుని మళ్ళీ బయటికి విడిచిపెట్టి అగ్నిని ప్రజ్వరల చేస్తోంది. మనం కూడా గాలి తీసుకుంటున్నాం, లోపల జఠరాగ్నే నోటి ఉన్నది, ఇంత అన్నం ముద్ద పారేసి తిండం పడుకోవడం చేస్తున్నాం. దానివల్ల ఉపయోగం ఉంది. కేవలం గాలి పీల్చుకుని విడిచిపెట్టే తోలు తిత్తిలా బతుకుతాం మనం హరిస్మరణ చెయ్యకపోతే, హరికి శరీరాన్ని సమర్పించకపోతే. ఇప్పుడు హరికి శరీరాన్ని సమర్పిస్తే అప్పుడు ఈ శరీరం తోలు తిత్తి కాదు, పరమ పవిత్రమైనది అవుతుంది. పాంచభౌతిక శరీరం కాదు, పరమాత్మ సమర్పితమైన దివ్య శరీరం అవుతుంది. కాబట్టి ఈ శరీరం తప్పక కంజాక్షుడికి పద్మాక్షుడికి సమర్పించాలి. ఇక నాలుగున్నది, దీంతో నిరంతరం వాసుదేవ పరంధామ అని పలుకుతూ ఉండాలి. నాలుకతో నిరంతరం హరిస్మరణ చెయ్యకపోతే, ఆయనని పొగడకపోతే, అప్పుడు ఈ నోరున్నదే, ఆ నోరు నోరు కాదట, ఢమఢమధ్వనితో అడి ఢక్క కాగా. బుడబక్కల వాళ్ళు పొద్దున్నే పూర్వం అడుక్కోవడానికి వచ్చేవారు, ఇప్పుడు వాళ్ళు పోయారులేండి. కలియుగంలో అసలు ఎవరిని ఉంచం కదా మనం, మనం తప్ప ఇంకోడెవడు బతకూడదు. ఎంత హాయిగా ఉండేదో పూర్వకాలం వాతావరణం. జంగమదేవరులు వచ్చి బుడబొక్కల వాళ్ళు వచ్చి డుబుకు డుబుకని కంచుడక్క వాయించేవారు. పొద్దున్నే నంది తీసుకొచ్చి అలంకారం చేసి గంగిరెద్దుల వాళ్ళు ఆడించేవారు. హరిదాసులు వచ్చి హరిలో రంగ హరి అని ఒక్క పెద్ద పెట్టు నరిచి ఈ సంక్రాంతి కాలంలో బియ్యం పట్టుకెళ్లేవారు. ఇలాంటి సంప్రదాయమైనటువంటి విద్యలన్నీ నశించిపోతున్నాయి. కొంతకాలానికి బుడబొక్కల వాడంటే తెలిసేటట్టు లేకుండా పోయింది. ఎవడికోడో బుడబొక్క అయిపోవడం వల్ల నిజంగా వాడి చేతిలో డక్కిలా పుచ్చుకుని డుబుకు డుబుకు డుబుకని వాయించి అంబ పలుకు జగదంబో పలుకు పలుకుని వణుకుతూ అని అరిచేవాడు. వాడి చేతిలో ఢక్క డుబుకు డుబుకు అని శబ్దం చేస్తుంది. ఆ ఢమా ఢమా అని శబ్దం చేసే ఢక్క మన నోరు ఒకటే. ఎప్పుడు మన నోటితో హరిని స్మరించకపోతే అప్పుడు ఆ నోరు కంచు ఢక్క లాంటిది, బుడబుక్కల వాడి చేతిలోని ఢక్క లాంటిది. ఇంకా చేతులున్నాయి, ఈ చేతులతో నిత్యం హరిపూజ చెయ్యాలి. హరిపూజ చెయ్యని చేతులున్నాయే, ఒక కొయ్య పట్టుకొచ్చి ఆ కొయ్యతో తయారు చేసేటటువంటి గరిటె. తెడ్డు అంటే నిజానికి గరిటె అని అర్థం అనమాట. గరిటెని చూసారా మీరు ఎప్పుడైనా? పూర్వకాలంలో కొయ్యతో తయారు చేసిన గరిటె వాడేవారు. దాంతో పులుసులు అవి కాచేవారు, దానివల్ల ఆరోగ్యం వచ్చేది. ఇప్పుడు ఎత్తడి గరిట్లు స్టీలు గరిట్లు వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఎక్కువ మంది కొయ్య త్రెడ్డు వాడేవారు. ఆ తెడ్డు ఏం చేస్తుంది? పాయసంలో తిరుగుతుంది. కానీ పాయసం రుచి దానికి అంటుతుందా? అంటదు. రోజు పాయసంలోనే ఉన్నప్పటికీ తెడ్డుకి పాయసం రుచి తెలియదు. అలాగే ఈ చెయ్యి మన దగ్గరే ఉంది, ఈ చేత్తో హరిపూజ చేయకపోతే చెయ్యి శరీరమునకుండి కూడా దాని ప్రయోజనం పొందదు. కాబట్టి ఇది మనం తరు శాఖ నిర్మిత దర్విగా మార్చకూడదు. చెట్టు యొక్క కొమ్మతోటి తయారు చేసేటటువంటి త్రెడ్డులా తయారు చేయకూడదు దీన్ని. ఇది నిత్యం హరిపూజకు ఉపయోగపడాలి. ఈ చేత్తో రోజు హరిని పూజించాలి. ఇంకా కళ్ళున్నాయి, ఆ కమలేశ్వరుణ్ణి చూడాలి. కమల అంటే లక్ష్మీదేవి, కమలేశుడు అంటే లక్ష్మీ వల్లభుడు అని అర్థం అనమాట. లక్ష్మీ వల్లభుడైన శ్రీ మహావిష్ణువుని చూడడానికి ఉపయోగపడాలి కళ్ళు. అలా ఉపయోగపడకపోతే ఏమవుతుంది? గోడకు కన్నాలు ఉన్నాయి చూసారా, ఆ కిటికీ పెట్టారు, కిటికీలన్నిటికీ కన్నాలు ఉన్నాయి. ఆ కన్నాలకి ఈ కన్నాలకి తేడా లేదట. ఈ కళ్ళతో పరమాత్మను చూస్తే అప్పుడు అవి కళ్ళు అవుతాయి, లేకపోతే గోడకున్న చిల్లులు అవుతాయి. ఆ చిల్లుల వల్ల ఉపయోగం ఉంది, అది దేన్ని చూడదు. మనం కూడా ఆయన చూడకపోతే వ్యర్థమైపోతాయి మన కళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆయన చూడాలి. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుతంబుగాక. రోజు శ్రీమన్నారాయణుడిని మనస్సులో తలుచుకోవాలి. అలా ఆయనని తలుచుకోకపోతే అప్పుడు ఈ జన్మ జన్మ అవుతుందా? కాదు. మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెడితే అందులో కెరటాలు వస్తాయి, అందులోంచి బుడగలు వస్తాయి. ఆ కెరటాల్లోంచి బుడగలు అలా పైకి లేచి టప్పున పేలిపోతాయి. ఈ బుడగలాంటిది ఈ శరీరం ఎప్పుడు ఆయనని స్మరించకపోతే. కాబట్టి నిరంతరం ఆయనని పూజించి తీరాలి. ఇంత ఎందుకు? భగవంతుడి మీద నా మనస్సు పూర్తిగా లగ్నమై ఉన్నది, అందుకే ఆయననే తలుచుకుంటూ నా జీవితాన్ని ఆయనకి సమర్పించాను. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రి దాస్యప్రభంజనములేక. సంసారం ఓ దట్టంగా అలుముకున్న మేఘం వంటిది. ఆకాశంలో వర్షాకాలంలో మేఘాలు వచ్చాయట. ఇంతలో ఆ మేఘం పోవాలంటే ఏం కావాలి? ప్రళయకాల ప్రభంజనం రావాలి, పెద్ద గాలి వీచాలి. గట్టిగా గాలి వేస్తే మేఘాలు చల్లా చెదురవుతాయి. అలాగే ఈ సంసారం కూడా మేఘం వంటిది. శ్రీమన్నారాయణ సేవ పెద్ద గాలి వంటిది. సుడిగాలి రాగానే మేఘాలు ఎగిరిపోయినట్టుగా శ్రీమన్నారాయణ సేవ చేస్తే ఈ సంసారం అనే మేఘాలు చల్లా చెదరైపోతాయి. సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే హరిమనీషాబడ వాగ్నిలేక. ఒకటా రెండా తెల్లారు లేస్తే ఎన్ని పాపాలు చేస్తున్నాం మనం? పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నిరంతరం మానవులన్న వాళ్లలో ఎక్కువ మంది పాపములే చేస్తారు. ఏదో మీలాంటి వాళ్ళు నూటికి కోటికి కొంతమంది పుణ్యం చేస్తారు. కానీ సహజంగా ప్రతి జీవి తెలుసో తెలియకో దోషం చేయవలసిందే. ఈ దోషములు ఈ పాపములు
సముద్రాల్లాగా పెరిగిపోతున్నాయి. సముద్రం ఎండిపోవాలంటే అందులో బడబ అగ్ని అని ఒక అగ్ని పుట్టాలి. సముద్రంలో కూడా ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ప్రళయకాలంలో బాగా ప్రజ్వరిల్లితే ఆ అగ్ని వల్ల సముద్రం ఎండిపోతుంది, ఇంకిపోతుంది. మనం చేసిన పాపములనేటటువంటి సముద్రములు ఇంకిపోవాలంటే, ఎండిపోవాలంటే శ్రీమన్నారాయణుని మీద జ్ఞానం అనేటటువంటి బడబ అగ్ని పుట్టాలి. ఇక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిగానవచ్చునే ముఖ్యమైన శారంగ కోదండ చింతన అంజనములేకత అమరసగర్భునకునైన దానవేంద్ర. భూమి మీద పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు మోక్షం పొందాలి అని ప్రతిజీవి కోరుకుంటాడు. అందులో కూడా మోక్షంలో కూడా పైకి వెళ్ళి కిందకు వచ్చే మోక్షం ఒకటి ఉన్నది. ఆ మోక్షం వల్ల ఉపయోగమేమున్నది? సాక్షాత్తు జయ విజయులు వంటి వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉండలేక డామ్మని సనక సనందనాదుల శాపంతో భూమి మీద కూలిపోయారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుడి వంటి వాళ్ళుగా మారిపోయారు. ఇంకా మనలాంటి వాళ్ళ సంగతి చెప్పేదేమున్నది? కష్టపడి పురాణాలు విని కొంత పుణ్యం సేకరిస్తే, కొంత పుణ్యాన్ని సముపార్జించుకుంటే ఈ పుణ్యం వల్ల మహా అయితే ఒక స్వర్గం వస్తుంది. ఆ స్వర్గంలో కొంతకాలం సుఖాలు అనుభవించాక మళ్ళీ తిరిగి భూమి మీద పుట్టక తప్పదు. కాబట్టి పుట్టకుండా తిరిగి శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలంటే, భూమి మీద పునర్జన్మ లేకుండా శ్రీమన్నారాయణుని దగ్గరే ఉండే యోగం పట్టాలంటే, రోజు శారంగమనే కోదండమును ధరించిన హరిని పొద్దున్న సాయంత్రం అనే తేడా లేకుండా సర్వకాల సర్వావస్థలలో చింతించాలి. ఆ చింత ఒక అంజనం. ఆ అంజనం రాసుకుంటే మోక్షమనే నిధి కనపడుతుంది. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. భూమి కింద కొన్ని నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఎవరికి పడితే వాళ్ళకి కనబడవు. అంజనము అని ఒకటి ఉంటుంది. ఆ అంజనాన్ని కంటికి పూసుకుంటే భూమి కింద ఉన్న నిధులు కళ్ళకు కనపడతాయి. భూతద్దం పెట్టుకున్న వాడికి దూరంగా ఉన్నది కనబడినట్టుగా. అందుకని పూర్వకాలంలో తపస్సు చేసి అంజనం సంపాదించి కళ్ళకు రాసుకునేవారు. అప్పుడు కంటికి ఏం కనబడేది అనమాట? ఎక్కడో భూగర్భంలో 10 అడుగుల కిందో 14 అడుగుల కిందో ఎక్కడో కొండగుహలోనో ఉన్నటువంటి నిధులు కంటికి కనబడేవి. అప్పుడు వాడు తవ్వి తీసుకునేవాడు. అందుకని నిధుల కోసం అంజనాన్ని వెతికేవారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అనే ఒక నిధి ఉన్నది. ఆ నిధిని పొంది మనం వెనక్కి తిరిగి రాకుండా ఉండాలంటే ఆయన నామస్మరణం అనే అంజనం రాసుకోవాలి. అప్పుడు మనం ఆయనని చూడగలుగుతాం, పొందగలుగుతాం, తిరిగి రాకుండా ఉంటాం. కాబట్టి ఏం చేయాలన్నమాట? నిరంతరం శారంగ కోదండ పాణి నీకు నమస్కారం, వాసుదేవ నీకు నమస్కారం, పరంధామ నీకు నమస్కారం అంటూ నిరంతరం స్మరించగా స్మరించగా ఎప్పుడో ఒకప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇక తిరిగి రాకుండా అక్కడే ఉండిపోగలుగుతాం. బ్రహ్మదేవుడంతటి వాడు కూడా ఈ మార్గమును అవలంబించకపోతే, ఈ మార్గంలో నడుచుకోపోతే, అంటే నిరంతరం హరిస్మరణ చెయ్యకపోతే, ఆయనని మనస్సులో పెట్టుకోకపోతే, ఆయన తప్ప నాకు వేరొక దిక్కు లేదు అనుకోకపోతే మోక్షం పొందడు. బ్రహ్మకే మోక్షం లేకపోతే ఇక ఈ భూలోకంలో ఉన్న సామాన్య బ్రహ్మల సంగతి చెప్పేదేమున్నది? కనుక నాన్న, నా మాట విని నీ దుర్బుద్ధులు విడిచిపెట్టి ఆయన మీద మనస్సు లగ్నం చెయ్యి అని పరిపరి విధములుగా చెబుతూ ఉన్నటువంటి కొడుకు మాటలు విని ఆశ్చర్యపోయి, ఇదేం దుర్బుద్ధి, ఇంతకాలం ఏదో చదువుకుంటున్నావని, చిన్నపిల్లవాడివి గనక ఎవరో చెప్పిన మాటలు విని హరిస్మరణ చేస్తున్నావని అనుకున్నాను. ఇప్పుడు అలా కాదు, ఇది నీకే పుట్టిన బుద్ధేమో అని నాకు అనిపిస్తున్నది. లేక ఈ పురోహితులు, ఈ శుక్రాచార్య పుత్రులు, ఈ చండ్రుడు అమర్కుడు అనేవాడు నిన్ను తీసుకెళ్లి దుర్బోధ చేశారా? ఏమిరా, ఎవరు చేశారు నీకిది అని కొడుకును ధిక్కరించి ఇప్పుడు పురోహితులకేసి తిరిగి, పటుతర నీతి శాస్త్ర చెయ్యప్ప ఆరగు చేసేదన్నంచు, బాలు నీ వటుగొనిపోయివానికి ననరహములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు, భృగు ప్రవరుండవటంచు నమ్మితిల్ కటకట బ్రాహ్మణాకృతి విగాక యథార్థము బ్రాహ్మణుండవే. ఒరే, నిన్ను నమ్మి నా కుమారుణ్ణి మీ చేతిలో పెట్టాను, వాణ్ణి మంచి పండితుణ్ణి చెయ్యమన్నాను, మా రాక్షసులకి సంబంధించిన నీతులు చెప్పమన్నాను, నాకు సంబంధించిన మంత్రాలు వాడికి నేర్పి వాణ్ణి నాకు శిష్యుణ్ణి చెయ్యమని, నా భక్తుణ్ణి చెయ్యమని వేడుకున్నాను, వాడికి మద్యపానాదులు నేర్పమన్నాను. మీరు అవన్నీ మానేసి మద్యపానం మానిపించి పద్యపానం నేర్పించారు వాడికి. అది కూడా అనర్హమైన, మన రాక్షసులు వినకూడని శ్రీమన్నారాయణ కథ నేర్పారు. వాడు నా చెవుల్లో సోలాలు గుచ్చినట్టుగా నారాయణ స్మరణ గుచ్చుతున్నాడు. వాడు నారాయణ అంటే అలా అన్నప్పుడల్లా నా చెవిలో శేషం కరిగించి పోసినట్టు, సోలంతో పొడిచినట్టు ఉంది.
మిమ్మల్ని నమ్ముకున్నాను, భృగు వంశంలో పుట్టారు మహాత్ములు, శుక్రాచార్య పుత్రులు, గురువులు, కులపురోహితులు అని నమ్మి మిమ్మల్ని మీ చేతుల్లో మా పిల్లవాడిని పెడితే వాడికి పనికిమాలిన విరోధి శాస్త్రాలు చెబుతారా, శ్రీమన్నారాయణ భక్తి నేర్పుతారా, నాకు వ్యతిరేకంగా తయారు చేస్తారా, ఆ కుర్రాన్ని అంత అన్యాయం చేస్తారా, ఎవరైనా గురువుల్ని నమ్మితే ఆ గురువులు మోసం చెయ్యొచ్చునా అంటూ అమాంతంగా వాళ్ళ మీద గయ్యమన్నాడు. మీరు బ్రాహ్మణ రూపంలో ఉన్నారు కానీ బ్రాహ్మణులు కారు, నీచులు మీరు, క్షుద్రులు, అల్పులను తిడుతూ ఉంటే వాళ్ళు హడిలిపోయి లెంపలేసుకుని మహారాజా ఉరుమురిమి మంగళం మీద పడిందిట, అలా ఉంది మీ పరిస్థితి, మీ కుర్రాడు తప్పు చేస్తే నా మీద పడుతున్నావు, వాడికి మేము ఎంత కష్టపడి నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బుద్ధిని పాడు చేసి మంచి బుద్ధి నేర్పుదాం అనుకున్నాం, ఇంతకాలం మా దగ్గర నీకు వ్యతిరేకంగా ఎన్నో చెప్పాడు, అవన్నీ తొలగించి హరిస్మరణ వద్దురా, హిరణ్యకశిప స్మరణ చెయ్యరా అన్నాం, ధర్మార్థ కామములే నేర్పాం, హరి యొక్క కథలు వద్దన్నాం, అసలు హరి అనేవాడు లేడని చెప్పాం, నీ కొడుకు అన్నీ విన్నట్టే విన్నాడు, మేము చెప్పిన చదువులన్నీ నేర్చుకున్నాడు, మళ్ళీ వాడి బుద్ధి వాడే ప్రదర్శిస్తున్నాడు, ఇదంతా వాడికి పుట్టుకతో వచ్చింది, నిజం చెబుతున్నాం, మేము పొరపాటును కూడా అలాంటి పని చెయ్యం, తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రముల్ చెప్పము. మహారాజా దానవనాథ, మా వల్ల ఏ తప్పు లేదు, మేము విరోధి యొక్క శాస్త్రాలు చెప్పం, ఇతరులు వచ్చి అక్కడికి చెప్పే అవకాశం లేదు, మీ అబ్బాయే 10 మందికి చెప్పి పాడు చేయాలి తప్ప మీ పిల్లాన్ని పాడు చేసేవాడు ఒక్కడు లేడు, మీ అబ్బాయి తా చెడ్డకోతి వనమల్లా చేర్చిందని పక్క వాళ్ళని పాడు చేస్తాడేమోనని మేము భయపడుతున్నాం, మీ అబ్బాయికి హరిస్మరణ ఎవరు చెప్పగలరు, ఇదంతా వాడికి నైజమనీష అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి, అది పుడకలతో కానీ పోయేటట్లేదు, అది చెప్పకుండానే చెప్పాడనమాట, నైజమనీష అంటే పుట్టుకతో వచ్చిన లక్షణం, పుట్టుకతో వచ్చింది అంత తేలిగ్గా పోదండో, మీరు ఎన్ని చెప్పండి, ఆ పుట్టుకతో కొంతమంది కొన్ని బుద్ధులు వస్తాయి, అవి పొమ్మన్నా పోవు, అలాంటి వాడు వీడు, పైగా మేమెవరం, మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుగాక భార్గవులము, నీ పుత్రుని ఇటువల్లె చేయగ శత్రులమే దైత్య జలధి చంద్రమ వింటే. మేము నీకు మిత్రులం, పురోహితులం, నీ గౌరవానికి పాత్రులం, అసలు మీ వంశానికి మాకంటే నమ్మకముగా సేవ చేసేవాడు మరొకడు దొరకరు, అంత నమ్మకంగా మీ రాక్షసుల వెంట మేముంటున్నాం, నిజమైన పురోహితులం, అన్నిటికీ మించి నిన్ను సర్వకాల సర్వావస్థలలో వెంట ఉండి నడిపించి నీకు ఇంత శక్తి వచ్చేటట్టు చేసిన వాడెవరు, మా నాన్న శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడే లేకపోతే నీకు బ్రహ్మమంత్రం ఎవరిస్తారు, బ్రహ్మ నీకు ప్రత్యక్షమయ్యేవాడా, నీకు ఇన్ని వరాలు వచ్చేవా, నీకు ఈ వరములు రావడానికి మూలకారకుడైన భార్గవుడు శుక్రాచార్యుడి కొడుకులం మేము, పైగా నీ కుటుంబానికి క్షేమం కోరుకునేవాళ్ళం, అటువంటి మేము శత్రువులమా నీ కుమారుణ్ణి పాడు చేయడానికి, ఓ రాక్షసేంద్ర, రాక్షస వంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడా, మేము రవ్వంత అతిశయోక్తి చెప్పడం లేదు, ఇదంతా మీ కుర్రాడికి ఎవడో నూరిపోసింది కాదు, పొట్టలో ఉండగానే నేర్చుకున్నాడు, ఆ పొట్టలో ఉండగానే మీ ఆవిడ ఏం తాగిందో ఏం తిందో వీడికి బుద్ధులు వచ్చాయి, తల్లి బుద్ధులు కొడుక్కి సహజంగా వస్తాయి, ఎందుకంటే తల్లి ఎక్కువ కాలం గర్భం ధరించి గర్భంతో ఉన్నంతకాలం రకరకాల పనులు చేస్తుంది, ఆ పనుల ప్రభావం పిల్లవాడి మీద పడుతుంది, కాబట్టి మా అబ్బాయి అండి మాకు చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడండి అంటే ఈ తల్లి ఇలాంటి సీరియల్ చూసింది కడుపులో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమవుతుంది ఆ సీరియల్ ఎఫెక్ట్ మరి, అంచేది ఇప్పుడు వాడేవడం మీద ఎందుకు పడ్డం, నువ్వు చేసిన పనిది, రోజు రాత్రి అయ్యేసరికి ఈ రహస్యంగా ఒకళ్ళొకళ్ళు చంపుకునేటటువంటి లేడీస్ విలన్లో ఉన్న సీరియల్స్ తెగవేస్తున్నారు కదా, అవి గర్భంతో ఉన్నప్పుడు చూసింది, ఆ పిల్లవాడి మీద పిల్ల మీద పడింది, అందుకే పిల్లవాడు తల్లికి చెప్పకుండా తల్లి లెంప మీద ఒడిగొట్టి వేరే పెళ్లి చేసుకొచ్చి ఆ తర్వాత నానాయాతన పడిపోతున్నాడు, మన పాపములు మన పిల్లల రూపంలో మనం అనుభవిస్తున్నాం, అందువల్ల ఏం చేయాలి, గర్భంతో ఉన్నంత వరకును దొరికాయి కదా అని చెప్పేసి టీవీ పెట్టుకుని పనికి మాలిన సీరియల్స్ చూడకూడదు, చక్కగా ఎస్విబిసి చూడండి, మంచి మాలాంటి వాళ్ళ పురాణాలు వినండి, ఆకాశేపు ఆ 9 నెలలు కూడా నియమంతో ఉండలేమా, 9 నెలల పాటు మాంసం తినకుండా శ్రద్ధతో సాత్విక ఆహారం తింటూ ఉంటే పిల్లలు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకు చూస్తారు ఇలాంటి కథలు వింటే, లేకపోతే నెత్తి మొత్తుతారు, ఇదంతా మీ ఆవిడ యొక్క గర్భం యొక్క చలవ, మాది కాదు,
అనగానే హిరణ్యకశిపుడు ఇప్పుడు కొడుక్కేసి తిరిగి, ఒరే దుర్మార్గుడ, వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరియవ్వనిచే ఉజ్జాతమయ్య మత్సుత తజ్జనులం వేరుకొనుము తగనామ్రాలన్నాడు. గురువులు చెప్పని ఈ బుద్ధి, ఈ దుర్బుద్ధి నా కుమారుడివైన నీకెలా వచ్చింది? నేను పరమ విష్ణుద్వేషిని, విష్ణుద్వేషికి విష్ణుద్వేషి పుట్టాలి. అందుకే వీడు చెప్పకుండానే మజ్జాతుడవైన నా శరీరము నుంచి పుట్టిన నీకు మరి ఎవ్వనిచే ఉజ్జాతమయ్యే, ఎవడి వల్ల పుట్టింది? దీన్ని బట్టి నాకు అనుమానం వస్తుంది, అసలు నువ్వు నా వంశస్థుడివా అవునా కాదా అని. ఓరి దుర్మార్గుడ, ఎలా పుట్టేవరా నువ్వు? తజ్జనులం వేరుకొనుము, అసలు ఎవరో చెప్పు నీకు హరిస్మరణ నేర్పిన వాళ్ళు, వాళ్ళ అంతం చూస్తాను, నా మాట విని ఇకనైనా బుద్ధి తెచ్చుకో, లేదా నీకు హరిస్మరణ నేర్పి నిన్ను పాడు చేసి నా మీదకు ఉసిగొలిపిన వాళ్ళు దేవతల గురువుల తోటి స్నేహితుల, వాళ్ళని చెబితే, వాళ్ళు ఎవరో చెబితే వాళ్ళని నరికి అవతల పారేస్తాను. అనగానే, నా అన్న ఇన్ని కబుర్లు చెబుతావు, అసలు నువ్వు మాత్రం హరిస్మరణ వచ్చిపోయావా అన్నాడు ఆయన. నేను హరిస్మరణ చేస్తున్నాను అంటావు, నువ్వు మాత్రం హరిని మర్చిపోయావా? మనిద్దరం హరిస్మరణే చేస్తున్నాం, మార్గములు వేరంతే, అది అంతే తప్ప ఇంకోటి ఏమీ తేడా లేదు. అఖిల లోకారాధ్యుడైన విష్ణు ఉన్నాడే, ఆయనని ఏం చేస్తున్నావు నువ్వు? మది విరోధించిన తండ్రి మరువలేడు, మైత్రిచే గోవిందు నేను మరువలేను, మార్గములు వేరు లక్ష్యము మాత్రం ఒకటే. సకల లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుని విరోధించి మా నాన్న మర్చిపోడు. గురువులకి తిరిగి అంటున్నాడు, గురువులారా చూసారా, మా నాన్నకి మాకు ఏమన్నా తేడా ఉందా? మేమిద్దరం ఒకటే, మార్గములు వేరు లక్ష్యం ఒకటే. ఏమిటి మార్గములు వేరు అంటే, ఆయన రోజు తిడుతూ హరిని చంపుతాను, హరిని పొడుస్తాను, హరి విరోధి, హరి దుర్మార్గుడు అంటూ రోజు తిట్టి తిట్టి కొన్ని లక్షల సార్లు మా నాన్న హరిస్మరణ చేస్తున్నాడు. నేను మైత్రితో, భక్తితో, ప్రేమతో హరిస్మరణ చేస్తున్నాను. మొత్తం మీద ఇద్దరం చేస్తున్నది హరిస్మరణే, ఎలా చేసినా హరిస్మరణ హరిస్మరణే అన్నాడు ఆయన. పైగా మా తండ్రి ఏమంటున్నాడు, ఎవరైనా లంచమిచ్చి నీకు హరిస్మరణ నేర్పారా లేక చిన్నప్పటి నుంచి దుర్బుద్ధి నూరిపోశారా అంటున్నాడు. ఒకళ్ళు నూరిపోస్తే హరిస్మరణ వస్తుందా? రమ్మంటే రాదు. అచ్చపు చీకటి బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చెర్విత చర్వణులైన వారికి చెచ్చర్ర బుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్. ఈ సంసారం ఒక కటిక చీకటి, అందుకే అచ్చపు చీకటి అన్నారు దీన్ని. ఈ సంసారం అనే కటిక చీకట్లో పడి కొట్టుమిట్టాడుతూ గృహవ్రతులై, గృహవ్రతులు అంటే ఏంటన్నమాట, ఇల్లే లోకంగా బతుకుతారు కొంతమంది. మీరు ఎన్ని చెప్పండి, హాయిగా మా ఇంట్లో వేళకి ఎంత అన్నం తింటూ టీ తాగుతూ పేపర్ చదువుకుంటూ పొద్దునే వాకింగ్ కెడుతూ, వాకింగ్ కెళ్ళినప్పుడు రెండు సిగరెట్లు కాల్చుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏదో టిఫిన్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో గడుపుతూ ఉంటే ఎంత సుఖంగా ఉందండి మా ఇల్లే లోకం. ఇంకా ఏ తీర్థయాత్రకి రావండి, ఏ పురాణానికి రావండి, మాకు ఇల్లే లోకం అనుకుంటూ ఇంటి మీద పెచ్చ పెట్టుకున్న వాడిని గృహవ్రతులు అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. 365 రోజుల్లో ఆ ఇల్లు వదిలి బయటికి రాలేడు వాడు. ఇంకా గృహవ్రతులంటే ఇల్లు వదిలి రాకపోవటమే కాదట, ఇంటి మీద వ్యామోహం అనమాట. ఇంటికి ఎవడైనా వస్తే, ఏమండో ఈ గోడకి జారపడకండి, మీ తలకాయ తగిలితే ఆ రంగు పోతుందండి అంటాడు. నూనె దానికి అంటుకుంటుంది అంటాడు. నిజంగానే నూనె అంటుకుంటుంది రండి వీళ్ళంతా జారపడడం వల్ల. ఇంకా గోడ మీద ఎవడన్నా కాలు పెడితే మట్టి అంటుకుంటుంది అంటాడు. గేకద్ది అంటాడు, లోపల దడదడ నడిస్తే రాళ్లు పగిలిపోతాయంటాడు. ఇంటి గురించి విపరీతమైన శ్రద్ధ తీసుకుని ఇంటిలో ఒక్క క్షణం కూడా సుఖంగా బతకలేడు వాడు. ఏ వస్తువు పాడైపోతుందో, ఇల్లు ఏమైపోతుందో, ఇంటి గోడలు పడిపోతాయేమో, ఎక్కువ వర్షం పడితే గోడలు నానిపోతాయేమో అంటూ జాగ్రత్త తీసుకుంటూ ఆ కొంపని భగవంతుడిలా ఆరాధిస్తారు కొంతమంది, అంత పెచ్చనబాటి వాడికి. అంత గృహవ్యామోహం కలిగిన వాణ్ణి, ఇల్లే లోకమంటూ ఇంట్లోనే బతికేవాణ్ణి, ఇల్లు వెదిలి బయటికి వెళ్ళలేని వాణ్ణి గృహవ్రతులు అంటారు. ఈ కటిక చీకటి వంటి సంసారంలో పడి ఇల్లుని వ్రతము కింద భావించి ఇంట్లోనే పడి కొట్టుమిట్టాడే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్లకి వ్యసన పరులై ఈ వ్యసనాలలో కొట్టుమిట్టాడే వరకు, ఇంక వ్యసనములు అలవాటైతే అందులోంచి బయటపడడం ఎవడి వల్ల కాదు, ప్రాణం పోవాలి వ్యసనం పోవాలి, అటువంటి వాళ్ళకి విషయ ప్రవిష్టులు అని పేరు. అనగా విషయముల యందు లోలులైపోతారు, పొరపాటున అది విడిచిపెట్టరు. మీకు ఆశ్చర్యం కలిగించే మాట చెప్పనా, ఈ మధ్యనే ఒక ఆయన మొన్న డల్లాస్ అని అమెరికాలో ఓ పట్టణం ఉంది టెక్సాస్లో, ఆ టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ పట్టణంలో చచ్చిపోయే ముందు వీలునామా రాశాడు. నేను సిగరెట్ కాలుస్తుంటే మా ఆవిడ తిట్టింది కనుక మా ఆవిడ రోజుకి 10 పెట్లు సిగరెట్లు కాలిస్తే తప్ప నా ఆస్తి ఆవిడకి చెందకుండా వీలునామా రాశాడు, కసి తీర్చుకున్నాడు. నా శవం మీద ఒకేసారి 1,000 సిగరెట్లు పెట్లు వేసి తగలబెట్టాలి. మా ఆవిడకి నా ఆస్తి ఆస్తి కూడా ఎక్కగా $5,00,000 అంత ఆస్తి పోగొట్టుకోదు కదా, అందుకని మా ఆవిడ రోజు 10 పెట్లు కాలిస్తేనే ఆస్తి ఆవిడకి దక్కాలి లేకపోతే అనాథాశ్రమానికి దక్కాలని రాశాడు. వీళ్ళని విషయ ప్రవిష్టులు అంటారు. ఎంత దుర్బుద్ధి వాడికి పోయేటప్పుడు కూడా ఆ బుద్ధి పోదు. ఇటువంటి నీచమైన వ్యసనములు కలిగి కొట్టుమిట్టాడేటటువంటి వాడు, విషయం అంటే అదొకటే కాదు అనేకమైన వ్యసనములు, ఏదో ఒక వ్యసనంలో లోలురై ప్రవేశించినటువంటి వారికి చచ్చి పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పెరిగి మళ్లీ అన్నం తింటూ మళ్లీ అందులోనే ప్రవేశిస్తూ ఉండి చేస్తున్న సంసారమే చేసే సామాన్య మానవులకి, నమిలేదే నమిలేటటువంటి వీళ్ళకి ఒకరు చెప్పినంత మాత్రం చేత హరిస్మరణ చెయ్యడం వస్తుందా? హరిస్మరణ ఎందుకు రాదు అంటే వీడు సంసారం అనే చీకట్లో పడ్డాడు, గృహవ్రతుడయ్యాడు, వ్యసనపరుడు అయిపోయాడు, ఈ సంసారంలోనే మళ్ళీ పుడుతూ తస్తూ అలా ఎన్ని జన్మలైనా ఎత్తుతూ ఉంటాడు, ఈ బుద్ధిలో కొట్టుమిట్టాడేటటువంటి వాడు, ఈ సంసారం అనే బురదలోనే పడి కొట్టుమిట్టాడేవాడు, పందివలే ఇందులోనే ప్రవేశించి బయటికి రాలి అనేటువంటి వాడికి పద్మాకర్ గారు బతిమాలి రండి బాబోయ్ హరిస్మరణ చేయండి అంటే చేస్తాడా? వినండి పురాణం అంటే వింటాడా? జ్యోతిర్లింగాలకి తీసుకెడతాను యాత్రకు రమ్మంటే వస్తాడా? ఎందుకండి, మా ఇంట్లో చాలండి, మా బతుకు మాకు చాలంటాడు. కాబట్టి పరులు చెప్పిననైనా ఇతరులు చెప్పినంత మాత్రం చేత హరిస్మరణ అనేది ఎవడికి రాదు, తను ఎంత కోరుకున్నా నిజేచ్ఛతో అయినా రాదు, ఏమైనా డబ్బిచ్చినా రాదు. డబ్బిస్తే ఎంతకాలం ఉంటుంది? డబ్బు కోసం 4 రోజులు ఆ డబ్బు వెంట పడతారు, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు వాడు. అడవికి వెళ్ళినంత మాత్రం చేతనే, తపస్సు చేసినంత మాత్రం చేతనే హరిభక్తి పుట్టదు. హరిభక్తి హరికటాక్షం వల్ల పుట్టాలి, గురువుల కటాక్షం వల్ల పుట్టాలి, జన్మజన్మల సంస్కారం వల్ల పుట్టాలి. పుట్టితే అప్పుడది పొమ్మన్నా పోదు. నాకు అలా జన్మ సంస్కారంతో పరమాత్మానుగ్రహంతో వచ్చింది తప్ప ఈ గురువులు చెబితేనో లేకపోతే ఎవడో డబ్బిస్తేనో లంచం ఇస్తేనో హరిభక్తి రాదు రాదు రాదు. ఇక ఎన్నో శాస్త్రాలు చదువుకున్న పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళంతా ఏం చెప్పారు, ఒరే జ్ఞానం కలిగిన వాడి వెంట ప్రయాణించు, అప్పుడు వాడితో పాటు నువ్వు జ్ఞానాన్ని చూస్తావు. ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటే జ్ఞానం ఉన్నవాడు వెంట పడితే వాడి జ్ఞానం నీకు అర్థమవుతుంది, అజ్ఞాని వెంట పడితే అజ్ఞానమే వస్తుంది. దానికి ఉదాహరణగా కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి. ఒకడు గుడ్డాడు, వాడికి చూపు రాదు, చూపు ఆనదు. చూపు లేని ఒక పుట్టుగుడ్డి వెడుతూ ఉంటే వాడి వెనకాతల మిగతా గుడ్డాళ్ళు అన్నారట, మాకు కళ్ళు కనపట్లేదు, నీవెంటే వస్తా, నువ్వే నయం మాలో కాస్త నడు అన్నారట. ముందు వెడుతున్నవాడు గుడ్డాడు, వాడు చెయ్యి పుచ్చుకుని ఇంకో గుడ్డాడు, వాడు చెయ్యి పుచ్చుకుని ఇంకో గుడ్డాడు, ఇలా 100 మంది గుడ్డివాళ్ళు ఒకళ్ళు వెంట ఒకళ్ళు వెళ్ళారట. ముందున్న గుడ్డివాడికి కళ్ళు కనపడవు కనుక పెద్ద నుయ్యి వస్తే అందులో పడిపోయాడు. వాడిని పుచ్చుకొస్తున్నవాడు వాడిని వెనకాతలు అందులో పడ్డాడు, వాడి వెనకాతలు మూడోవాడు పడ్డాడు. అందుకే శతాంధా కోపం ప్రవిశంతి, 100 మంది గుడ్డివాళ్ళు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని అందరూ నూతులో పడ్డారు. అంటే ఒక మూర్ఖుడు ఏం చేస్తే తక్కినవాడు అదే చేస్తాడని అంతరార్థం అనమాట. కాబట్టి గుడ్డివాడు చెయ్యి పుచ్చుకుని ప్రయాణించేవాడు ఆ ముందున్నవాడే గుడ్డివాడు గనక వీడికి ఇంకేం తెలుస్తుంది, వీడు వాళ్లేగా పడిపోతాడు. అదే కళ్ళున్న మీలాంటి వాడు చేయించుకుంటే నూతిలో పడకుండా గోతిలో పడకుండా పక్క నుంచి తీసుకెడతారు, ఏ నూతిలోనో పడకుండా చపాతీలో పడేలా చేస్తారు. కాబట్టి తప్పక జ్ఞాని కళ్ళున్నవాడి వెంట వెళ్ళాలి. కళ్ళు ఉన్న వాడు ఎవడన్నా ఉంటే, ఆ కళ్ళతో చూపుతో హాయిగా నడిచేవాడు ఉంటే వాడి వెంట వెడితే అజ్ఞానంలో పడడు. అలా కాకుండా గుడ్డివాడి వెనకాతలు వెడితే వీడు గుడ్డివాడు అయిపోతాడు. అలాగే విష్ణు జ్ఞానము లేని, భాగవత జ్ఞానం లేని అజ్ఞాని వెంటపడి వాణ్ణి గురువు అంటూ వెంట తిరిగితే చివరికి వీడు కూడా అజ్ఞాని అయిపోతాడు. అలాంటి వాడి వల్ల ఉపయోగం లేదు. శోధింపంబడే సర్వశాస్త్రములు రక్షోనాథవే ఏటికిల్ గాథల్ మాధవసే ముషీతరణి సాంగత్యం బునంగాక దుర్మేధం దాటగవచ్చునే సుతవధూమీనోగ్రవాంఛామదక్రోధోల్లోల విశాల సంశ్రుతి మహాఘోరామితాంభో నిధిన్. రక్షోనాథ, ఓ రాక్షస మహారాజా, నీకు ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. ఈ లోకంలో చాలామంది పండితులు సకల శాస్త్రాలు పరిశోధించారు. ఒకటి రెండు కాదు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ తెగ చదివారు. చదవడం కాదు, పరిశోధించారు. వాళ్ళంతా పరిశోధించి చిట్ట చివరికి ఏం చెప్పారు? ఎన్ని చదివినా దండగా చివరికి మనకి మిగిలేదు ఒక్క హరిస్మరణ మాత్రమే అన్నారు. ఎందుకు 1000 కథలు అనవసరం? పనికిమాలిన కథలు, ఓ చెత్తాచెదారం కథలు తెల్లవారు లేస్తే మార్కెట్లో తెగ వచ్చి పడిపోతున్నాయి పుస్తకాల రూపంలో. అవి పుస్తకాలు కాదు, మీ మస్తకాలని పాడు చేసేటటువంటి చెత్త, దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పేశాడు ప్రహ్లాద కుమారుడు. వేయేటికిన్ గాథల్, 1000 కథలు అనవసరం. మాధవశేముషీతరణి సాంగత్యంబునంగాక దుర్మేధం దాటగవచ్చునే. సంసారం ఓ పెద్ద సముద్రం. సముద్రం దాటాలంటే ఏం కావాలి? పెద్ద పడవ కావాలి. ఆ పడవ ఏం పడవ అంటే నారాయణుడి మీద జ్ఞానం, శ్రీమన్నారాయణ స్మరణ, శ్రీమన్నారాయణ జ్ఞానం అనే పెద్ద ఓడ లేకపోతే ఈ సంసారమనే సముద్రమును దాటలేము. ఈ సంసారమనే సముద్రంలో ఏమేమి ఉన్నాయి అంటే వరసగా పట్టుకు చెప్పుకొచ్చారన్నమాట. సుతవధు మీనోగ్ర, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళంతా చేపలు. భర్త ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఆయనకి చేప, భార్య ఉన్నది, ఈ భర్తే ఓ పెద్ద చేప, మళ్ళీ మామూలు చేప కాదు, షార్కు చేప, షాక్ కొట్టించే చేప, పెద్ద పెద్ద చేపలు అంట, సొర చేపలు. పిల్లలట, ఇక పిల్లలు పెద్ద చేపలే. ఎందుకని? ఎంతకాలం సంపాదించి మీరు వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళని సాటిస్ఫై చేయలేరు. మొత్తం గుంటూరు అంతా రాసి ఇచ్చినా సరే, మా నాన్న ఒక గుంటూరే ఇచ్చాడండి, విజయవాడ కూడా ఇచ్చుంటే ఆ రోజులు ఎంత బాగుండు అంటాడు వీడు. వీడిని సంతోష పెట్టలేము. ఈ చేపలు అలా పుడుతూనే ఉంటాయి. అనగా ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో ఈ పిల్లలు, భార్య, భర్త, వీళ్ళంతా చేపలు. ఈ చేపలు నోట్లో చిక్కకుండా విడదామా అంటే, ఇంకా ఒకసారి చేప నోట్లో పడలేదట. ఒక ఆయన సముద్రంలో పడ్డాడు, పెద్ద పెద్ద చేపలు వచ్చాయి, మింగాలనుకున్నాయి. అతి కష్టం మీద ఆ చేపల నుంచి తప్పించుకుని పక్కకు వచ్చాడు. వెంటనే ఏం జరిగింది? అందులోంచి బయటకు వచ్చేలోపు పెద్ద కెరటములు వచ్చి వీడిని పైకి లేచి అవతల బారేసాయి. ఆ కెరటములు దెబ్బకి ఉక్కిరి బిక్కిరి చచ్చిపోయాడు. ఆ కెరటములేంటి? వాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి. మనకున్న కోరికలు, మనకున్న మదం, క్రోధం, ఇవి పెద్ద పెద్ద కెరటములు. సముద్రంలో తుఫాన్లు వచ్చి రావడానికి మూల కారణం ఏంటంటే ఆ లోపల అప్పుడప్పుడు పెద్ద పెద్ద కెరటాలు గిర్రం తిరుగుతూ ఉంటాయి. వాటికి అల్పపీడనం అంటారు, వాయుగుండాలంటారు. అగ్ని ప్రజ్వరిల్లి గిరగిరా తిప్పి సముద్రాన్ని, ఆకాశం అంతెత్తు కెరటాలని పైకి లేపుతుంది. దానివల్ల 500 మైళ్ళ దూరానికి కూడా వర్షం పెడుతుంది. మనకి రోజు సంసారంలో ప్రవేశించిన వాళ్ళకి ఎన్ని కోరికలు ఉన్నాయో లెక్కలేదు కదా. కోరికలు తీరతాయా? అబ్బాయికి పెళ్ళవ్వాలి, పెళ్ళైన తర్వాత కోడలు రావాలి. ఆ కోడలు ఎప్పుడు అత్తగారికి, కొడుక్కి సేవ చెయ్యాలి, తన భర్తకి సేవ చెయ్యాలి, కొడుకు చెప్పితే వినాలి, కొడుకు కొట్టినా తిట్టినా పడుండాలి, ఆ వియ్యపురాళ్ళు వియ్యంకుడు ఇద్దరు చేతులు కట్టుకుని నిలబడాలి, మేము మాత్రం మంచివాళ్ళమండి, వాళ్ళు మాత్రం దుర్మార్గులండి, డబ్బులన్నీ మాకే రావాలి, ఇవన్నీ అయిన తర్వాత మనవడు రావాలండి, ఆ మనవడు మా కోడల్ని చావగొట్టాలండి, మమ్మల్ని మాత్రం పూజించాలండి, ఇలాంటి కోరికలు నా దగ్గర కోరుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్నది చెప్తున్నాను. ఈ విధముగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఈ భయంకరమైన కోరికలు, మనకున్న మదము, మనకున్న క్రోధం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కెరటములు. ఈ కెరటములు ముంచేస్తున్నాయి. ఓ పక్కన సంసారంలో బంధువులు అనేటటువంటి చేపలు, అందులోంచి బయటపడితే కెరటాలు, ఈ కెరటాల్లోంచి బయటపడడం అనేది ఇక ఎవడవల్లా కాదు. అటువంటి
ఈ విషయ లోలత్వంతో కూడిన మహాఘోరామితాంభో నిధిన్, భయంకరమైన ఘోరమైన పరిమితము లేని సముద్రం సంసారం అంటే. ఆ సముద్రానికి కొంతవరకు లిమిట్ ఉంది, బంగాళాఖాతం విశాఖపట్నంలో అక్కడ ఎండ్ అయింది, ఊళ్ళోకి రావట్లా కొంతవరకు, కానీ ఈ సముద్రం ఈ ఊళ్ళోకి వచ్చేస్తోంది, శరీరం అనే ఊళ్ళోకి, దీన్ని సర్వనాశనం చేస్తోంది. ఈ సముద్రమును ఎలా దాటగలము? ఈ సముద్రం దాటాలంటే, సంసారం అనే సముద్రం దాటాలంటే, దానికి నారాయణ నామస్మరణం, నారాయణ కథ అనే ఓడ కావాలి. ఆ ఓడ లేకపోతే ఈ కెరటాలు ఈ చేపలు మనల్ని మింగి నాశనం చేస్తాయి. కాబట్టి నిరంతరం నాన్న ఎందుకు వచ్చింది, ఈ కోపాన్ని విడిచిపెట్టు, ఈ తాపాన్ని విడిచిపెట్టు, హరిస్మరణ చెయ్యి, నాతో పాటు చక్కగా నారాయణ హరినారాయణ అంటే నీ జీవితం బాగుపడుతుంది, విన్నావా అనగానే అప్పటి వరకు తొడ మీద కూర్చోబెట్టుకున్నాడుగా కొడుకుని, ఆ తొడ మీద ఉన్నవాడు ఒక్క తోపు దోసేశాడు కిందకి, ఢామ్మని దోసేశాడు, కింద పడిపోయేటవాడు. పడిపోగానే అమాంతంగా సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు. ఏమిటిది, నా చెవులకి ఇంత దౌర్భాగ్యపు మాటలు ఇంతవరకు ఎప్పుడూ వినబడలేదు, ఇంద్రాది దేవతలు కూడా నేను కనబడితే చేతులు జోడించి నమస్కరించి కాళ్ల మీద పడి చేతులు కట్టుకుని వినయంతో నన్ను నిరంతరం ప్రార్థించి ప్రసన్నుండి చేసుకుంటారు. అటువంటిది బ్రహ్మంతటి వాడు కూడా నన్ను చూస్తే గౌరవిస్తాడు. ఈ అర్భకుడు 5 సంవత్సరాల పిల్లవాడు నన్ను ఇంత బాధ పెట్టేస్తున్నాడు, నిజంగా భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ ముసలాన్ని నా ఇంట్లో మాత్రం పుట్టించాడు ఆ బ్రహ్మదేవుడు అనుకున్నట్టు వాడు. వీడెక్కడ దొరికాడండి నాకు, శత్రువుల్ని పొగుడుతాడు, తండ్రి ఒక పార్టీ కొడుకు ఒక పార్టీ అంటే లోకం హర్షిస్తుందా? క్రోడంబై పిన్న తండ్రి చంపిన నితా క్రోధించి చిత్తంబులో ఓడండక్కట ప్రాణవాయువులు వీడొప్పించుతున్నాడు. నాతోడన్ వైరముబూనె ఇట్టి జనకద్రోహిల్ మహింగంటిరే. వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటంలా, వీడికి ఒక పినతండ్రి ఉన్నాడు, నా సొంత తమ్ముడు, హిరణ్యాక్షుడు అని పేరు కలిగిన వాడు, మహాపరాక్రమవంతుడు, మా నాన్న కశ్యప ప్రజాపతికి జన్మించిన కవలలలో నా తమ్ముడు హిరణ్యాక్షుడు మహాపరాక్రమవంతుడు. అటువంటి పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుణ్ణి వీడు సొంత బావయ్యని, ఆ శ్రీ మహావిష్ణు పంది రూపంతో వచ్చి చంపాడు అని నేను ఎన్నో చెప్పాను, అప్పుడైనా కోపం చెందాలి కదా, అలా క్రోధించి చిత్తంబులో ఓడండక్కట ఏమాత్రము ఆ విష్ణు మీద ద్వేషం వహించడు, ప్రాణవాయువులు వీడొప్పించుతున్నాడు, వీడు నా ప్రాణాన్ని పీకేస్తున్నాడు, తండ్రినైనా నాతో వైరం పూనుతున్నాడు. ఈ జనకద్రోహిని లోకంలో చూశారా, ఎంత దుర్మార్గుడైన కొడుకైనా ఒకసారి కాకపోతే ఒకసారైనా తండ్రి మాట వినాలి. తండ్రితో విరోధం పూనే ఈ నీచుడు ఎక్కడ పుట్టాడండి? తండ్రి చెడ్డ మార్గంలో నడుచుకుంటే అప్పుడు ఆ తండ్రిని వ్యతిరేకించాలి. నేనేమన్నా చెడ్డ మార్గంలో నడుచుకుంటున్నానా? నా తమ్ముణ్ణి చంపిన వాడి మీద పగ సాధించాలనుకుంటున్నాను. అటువంటిది నాతో కలిసిరాక నా పుత్రుడై నన్ను వ్యతిరేకించి నిరంతరం నన్ను కూడా హరిస్మరణ చేయమంటున్నాడు ఈ ద్రోహిని, ఏం చెయ్యాలి? పంచాబ్దంబులవాడు తండ్రి నగున పక్షం బునిందించి ఎత్కించిద్ భీతియులేక విష్ణునహితుల్ కీర్తింపుతున్నాడు. వల్దంతుల్ చెప్పిన మానడు అంగమున పుత్రాకారతం వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మీ మీ పటుత్వం బులం. వీడి వయస్సు ఎంత చూస్తే కేవలం 5 ఏళ్ళు. 5 ఏళ్ల కుర్రవాడేమిటి, తండ్రినైన నా పక్షం కాదని ఇంత కూడా భయం లేకుండా ఆ విష్ణువుని నా వ్యతిరేకిని, మా రాక్షస వంశాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నవాణ్ణి పదే పదే పొగుడుతాడు, కీర్తిస్తాడు, నారాయణుట గొప్పవాట ఇన్నిసార్లు పలుకుతున్నాడు. నాకు శరీరం అంతా కంపించిపోతున్నది, నన్ను తీసుకెళ్లి అగ్నిగుండంలో కాల్చేసినట్టుగా ఉన్నది వీడి మాటలు వింటూ ఉంటే. వద్దంటే వినడు, నా శరీరంలో పుండు పుట్టినట్టు పుట్టాడు. ఒక్కొక్కసారి శరీరంలో సెగ్గడ్డలు పుడతాయి, అప్పుడు ఆ సెగ్గడ్డను కోసి పారేయాలి. వీడలాగా వ్యాధి పుట్టినట్టుగా, నా అవయవాల్లో వ్యాధి పుట్టినట్టుగా నా శరీరం నుంచి ఈ రోగం పుట్టింది. వీడు క్యాన్సర్ పుండు లాంటి వాడు. వీడు అంత మాట అన్నాడు ఆయన మాట, వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజులు. రాక్షసులారా, ఇంకెందుకు ఆలస్యం చేయకండి, ఒక్కోసారి శరీరం కుళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ శరీరంలో అవయవాన్ని తీసేయాలి. అలాగే ఈ దుర్మార్గుడు కూడా తీసి పారేయకపోతే మొత్తం రాక్షస చేతంతా హరిస్మరణ చేసి పాడైపోతారు.
వంశంలో ఒక దౌర్భాగ్యుడు ఉంటే ఆ దౌర్భాగ్యుడిని శిక్షించి వాడిని సంహరించి వంశాన్ని కాపాడుకోవాలి. కాబట్టి రాక్షసులారా, నిర్దయగా వీడిని తీసుకువెళ్ళి నరిక అవతల పారేయండి. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగశ్రేణికి రక్షసేయు క్రియ ఈయజ్ఞు కులద్రోహి దుస్సంగుల్ కేశవ పక్షపాతి అధముల్ చంపించి వీరవ్రతో తుంగఖ్యాతి జరించదన్ కులము నిర్దోషంబు కావించదన్. పూర్వకాలంలో కూడా శస్త్రచికిత్సకులు ఉండేవారు, అంటే సర్జన్, ఆపరేషన్ చేసేవాళ్ళని శస్త్రచికిత్సకుడు అంటాం సంస్కృతంలో, ఇంగ్లీష్లో సర్జన్ అంటాం. ఎప్పుడైనా ఒక చెయ్యో వేలో కాలో ఇలాంటివి కుళ్ళిపోతే, అది గనక వెంటనే ఆపరేషన్ చేసి తీయకపోతే ఈ కుళ్ళు మొత్తం శరీరానికి వచ్చి శరీరం అంతా పాడైపోతుంది. అందుకని కాలు పాడైపోతే ఏం చేస్తారు, అక్కడ కత్తిరించి తీసేస్తారు. శరీరములు అవయవములు పాడైపోయినప్పుడు, కుళ్ళిపోయినప్పుడు ఆ కాలో చెయ్యో తీసేసి మిగతా శరీరాన్ని ఎలాగైతే శస్త్రచికిత్సకుడు రక్షిస్తాడో అలాగే నేను కూడా వీడిని చంపి మా రాక్షస వంశాన్ని రక్షిస్తాను. మా రాక్షస వంశం ఒక శరీరం, ఆ శరీరం కుళ్ళిపోయిన చెయ్యిలాగా వీడు పుట్టాడు. వీడిని చంపేశామంటే మిగతా రాక్షస వంశం అంతా నిలబడుతుంది, లేదా కులం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ అజ్ఞానిని, ఈ కులద్రోహిని, నీచులతో స్నేహం చేసేవాణ్ణి, కేశవ పక్షపాతిని, అధముణ్ణి చంపిస్తాను, నా పరాక్రమాన్ని లోకానికి ప్రదర్శిస్తాను. వీడు హంతవ్యుడు, అంటే చంపడానికి అర్హుడు, రక్షింపను మంతవ్యుడు కాడు. పొరపాటును కూడా వీడు వదలకూడదు, ఇలాంటి వాణ్ణి దయతలచకూడదు. వీడిని చావగొట్టాలి, చంపాలి, నశింపచెయ్యాలి, ముక్కల కింద నరకాలి. చిన్నపిల్లవాడని జాలి చూపించకూడదు. వీడు యముని మందిరానికి గంతవ్యుడు, వధమునకు ఉపరంతవ్యుండనక చంపిరండి పొడుచున్. అయ్యో చెంటిపిల్లాడేమో, చిన్నవాడేమో, సుకుమారుడేమో, సుకుమారుణ్ణి కొడితే శరీరం కందిపోతుందేమో, రాజుగారి కొడుకేమో, ఇలాంటి భావనలు మనస్సులో పెట్టుకోకండి. వీడిని చంపి తీరాలి. పాపాత్ముడు చిన్నపిల్లవాడైనా శిక్ష వెయ్యాలి. కొన్ని మహాపాపాలు చేసిన వాళ్ళు మైనర్స్ అయినా సరే వాళ్ళకి ఉరిశిక్ష వెయ్యొచ్చని శాస్త్రం ఆ రోజుల్లో మనుస్మృతిలో చెప్పారు. మనం ఇంకా మైనర్ అట, లేకపోతే వాడు వెళ్ళి వాడెవడో ఢిల్లీలో ఆడవాళ్ళని మానభంగం చేస్తే వాడి విషయంలో ఇంకా వెనక ముందు చూడటం ఏమిటండి అని. నీచమైన పనులు చేసే, నీచకృత్యాలు చేసేవాడు చిన్నవాడైనా చంపి తీరాలని శాస్త్రం. అయితే నిజానికి ఇక్కడ వీడు నీచుడు, కానీ ఆయన దృష్టిలో నీచుడికి మహాత్ముడు నీచుడు. అందుకని వీడిని మారు మాట్లాడకుండా చంపండి అనగానే వెంటనే ప్రహ్లాదుని పట్టుకుపోయారు. ఎటువంటి వాళ్ళట, ఉబ్బి బొబ్బలు పెడుతున్న భయంకరమైన కళేబరము కలిగిన రాక్షసులు, శూలములు, కత్తులు, గదలు, ముద్గరములు మొదలైన ఆయుధాలు ధరించినటువంటి క్రూరాతి క్రూరులైన రాక్షసులు, భీకరాకారులు, పరాక్రమవంతులు, దేవతల్ని కూడా హింసించినటువంటి వాళ్ళు ఈ చంటి పిల్లవాడిని రెక్కలు పుచ్చుకుని ఈడ్చుకుపోయారు హిరణ్యకశిపుడి ఆజ్ఞ ప్రకారంగా. ఆజ్ఞానుబద్ధులై వజ్రస్థానానికి పట్టుకుపోయారు, కత్తులతో నరికారు. కత్తులు విరిగాయి, కానీ కుర్రవాడి శరీరం ఏమవలేదు. వాడు నారాయణ నారాయణ అనేవాడే. ఇక ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, బాగా నూనె మరిగించారు. కొత్త 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 ఉడికిపోతున్న నూనెలో ఒక కొబ్బరికాయ వేశారు. కొబ్బరికాయ ఢామ్ అనే పేరుతో పగిలిపోయింది. ఒక కొబ్బరికాయ ఆ వేడి వేడి నూనెలో పడగానే ఢామ్ అనే శబ్దంతో ముక్కలై పేలిపోయింది, పగిలిపోయింది. కొబ్బరికాయ పగిలింది కనుక వీడు కూడా పగిలిపోతాడని అందులో వేశారట. వీడు మాత్రం అందులోంచి ఓం నమో నారాయణాయ అంటూ హాయిగా కూర్చున్నాడు. ఏసీ రూమ్లో కూర్చున్నట్టుంది ఆయనకి. ఉడికిపోతున్నటువంటి నూనె కొండ ఆయనకి చల్లని గదిలో ఉందన్నమాట. వీళ్ళకి మతిపోయింది. మంచి ఏనుగుల్ని తెప్పించారు, మళ్ళీ మామూలు ఏనుగులు కాదు, ఐరావతం, సుప్రతీకం, పొండరీకం, కుముదం, వామనం, అభ్రమువు, అంజనము, కపిలము, ఇటువంటి అష్టదిగ్గజాలు, అష్టదిగ్గజాల భార్యల్ని పిలిపించి ఆ ఏనుగులతో తొక్కించారు. ఆ ఏనుగులు తొక్కితే ఈయనకి ఏం అవ్వలేదట. ఏనుగు అలా తొక్కితే నిజానికి పచ్చడైపోవాలి. వీళ్ళకి అనుమానం వచ్చి అసలు ఏనుగులు తొక్కుతున్నాయా లేదా అని ఓ పనికి మాలిన వాడిని తీసుకొచ్చి అక్కడ పారేసి వాడిని తొక్కించారు. వాడు పచ్చడి పచ్చడైపోయారు. వీడు తెచ్చాడు కనుక వీడు తస్తాడు అనుకుని మళ్ళీ తొక్కించారు. ఏనుగు నిలబడినా ఆ పిల్లవాడు మాత్రం హాయిగా మళ్ళీ పురాణంలో మీరు కూర్చున్నట్టుగా కూర్చున్నారట. అప్పుడప్పుడు కొంతమంది ఒక్కొక్కడు కునికేస్తారు చూసారా, అలా హాయిగా కునికేస్తున్నట్ట ఏనుగు తొక్కితే. అంటే వాడికి ఏం అవ్వలేదన్నమాట, అంత హాయిగా సుఖంగా ఉన్నాడు. ఇంక వీళ్ళకి అనుమానం వచ్చింది, గదలతో కొట్టారు, సముద్రాల్లోకి విసిరేశారు. ఎందులో పారేసినా సరే ఆయన ఏమీ భయపడకుండా నారాయణ అంటూనే ఉన్నాడు. ఆయన నారాయణ హరి నారాయణ అని తలుచుకున్న కారణం చేత నారాయణ స్మరణ పరాయణత్వం వల్ల ఆ మహానుభావుణ్ణి మాట వరసకి కూడా ఏ ఆపద ఏమీ చేరడం లేదు. ఇంకా వాళ్ళు చెయ్యని పనులంటూ లేదట. ఒక మాటు దిక్కుంభి కుంభాలని పిలిపించి తొక్కించారు, ఒక మారు అగ్నిహోత్రంలో కాల్చారు, పాముల చేత కాటు వేయించారు, విషము పెట్టబంపు విషం పెట్టించాడు, మళ్ళీ మామూలు విషం కాదు భయంకర కాలకోట విషం హలాహలం పెట్టించాడు, ఒకసారి చెట్టుకు ఉరి వేయించాడు, కొండ మీద నుంచి కిందకి దొబ్బించాడు, ఆ తర్వాత సముద్రంలో తోయించాడు. ఎన్నిసార్లు చెప్పారండి ఆయన, గిరుల ద్రొబ్బించితి కొండ మించి కిందకి అలా తోయించాడనమాట. అయినా వాడికి ఏమవడం లేదు, మతిపోయింది. శూలాలతో పొడిచిన బాలుడి శరీరం కందిపోవడం లేదు, చర్మం చెట్లడం లేదు, రక్తం చొక్క రావడం లేదు. జీవనౌషధం ఏదైనా ఉందా? ఏ ఔషధం కనబడడం లేదు. ఎవరన్నా కాపాడేవాళ్ళు ఉన్నారా? కనబడడం లేదు. మరి ఏమిటి, వీణేం చేయలేకపోతున్నాం అని భటులు హడిలిపోయి మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. అప్పుడు మహారాజు గారు ఏం చేయాలో తెలియక ఇంకా ఎన్నెన్ని శిక్షలుంటే అవన్నీ చేయించాడు. అయినా కుర్రవాడికి ఏమవడంలా, ఆయన చింతాక్రాంతుడైపోయాట. హిరణ్యకశిపుడు, ముంచితి వార్ధుల గదల మృత్తితి శైల తటం బులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడి పిల్చితి మీద నిభేంద్ర పంక్తి రొప్పిల్చితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. వీణ్ణి సముద్రంలో ముంచాను అయినా మరణించలేదు, గదలతో దబ్బ 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 కొట్టించాను అయినా ఈతడి శరీరం చెక్కు చెదరడం లేదు, కొండల మీద నుంచి కిందకి తోయించాను అయినా ఏమీ కాలేదు, ఏనుగుల చేత తొక్కించాను ఈతడికి ఏమీ అవ్వలేదు, తెగ తిట్టాను ఏమీ అవ్వలేదు, నా తపశ్శక్తిని ధారపోసి శపించాను నా శాపం వాడికి తగలలేదు, దావాగ్నిలో పడవేయించాను అడవిని తగలబెట్టి అందులో తోయించాను అయినా వీడు కాలిపోలేదు, ఇంకా ఎన్నెన్నో శిక్షలకి గురి చేశాను ఏ శిక్ష వాణ్ణి ఏమీ చెయ్యలేకపోతున్నది, చావడు, ఇదేమిటి చోద్యం, వీడు మహాత్ముడా మహాశక్తిమంతుడా, నన్ను మించిన శక్తి వీడికి లభించిందా, కొంపతీసి వీడితో విరోధం వల్ల నాకు మరణం తప్పదా అని కొంచెం భీతి పొంది, నిజంగా విష్ణు ఉన్నాడా, అతడే ఇతన్ని రక్షిస్తున్నాడా, లేక దేవతలంతా తమ శక్తులు ధారపోసి రక్షిస్తున్నారా, ఎటువంటి వీరుణ్ణి, ఇంద్రాది దేవతల్ని నిమషంలో జయించిన వాణ్ణి, అయినా ఒక సామాన్య బాలుణ్ణి, ఐదేళ్ల బాలుణ్ణి, సుకుమారుణ్ణి ఏమీ చెయ్యలేక, ఆ సుకుమారుణ్ణి పైగా సొంత కుమారుడిని ఏమీ చేయలేక ఏడుస్తున్నాను అని అన్నం తినలేక ఇంట్లో పడుకోలేక ఉద్యానవనములలో విహరించలేక భార్యతో మాట్లాడలేక చేతులు కట్టుకుని కళ్ళు ఎర్రబడుతూ ఉండగా నానా దుఃఖాల పాలైపోతున్నటువంటి మహారాజును చూచి జాలిపడి మళ్ళీ శుక్రాచార్య పుత్రులు చండామార్కులు వచ్చారు. మహారాజా, ఇంత బాధపడుతున్నావా, ఒక్క కుర్రాడి కోసం ఇంత బాధపడుతున్నావా, వాడో వెర్రాడు చంటి కుర్రాడు, వాడి కోసమని వాడిని చంపలేక బాధపడుతున్నావు, నువ్వు వాడిని చంపాలనుకుంటే కొద్దీ వాడి బలం పెరుగుతోంది, కారణం ఏమిటో తెలుసా, దేవతలంతా రహస్యంగా అమృతం పోసుంటారు, అంతకంటే ఏమీ లేదు, నీకెందుకయ్యా భయం, దేవతలు అమృతం పోశారట, ఇంతోటి అమృతం వాడిని బతికిస్తుందా, వాళ్ళకి ఇంకా అజ్ఞానమే, ఇది దేవతల కుట్ర, ఈ కుట్రకి గురై నువ్వు గనక ఏడుస్తూ కూర్చున్నావు అనుకో అప్పుడు వాళ్ళు జయం పొందినట్టే, నీ పరాక్రమం సంగతి మాకు తెలుసు, శుభ్రఖ్యాతివి
నీ పరాక్రము మహా చోద్యంబు దైత్యేంద్ర రోషభ్రూయుగ్మ విజృంభణంబున దిగీశవ్రాతముల్ పోరుల విభ్రాంతాత్ముల చేసి ఎలితి కదా విశ్వంబు వీడెంత. ఈ దభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతం బొంద నీకేటికి. నీవు మహాఖ్యాతి పొందినవాడివి, దేనిలో వచ్చింది నీకు కీర్తి అంటే ప్రపంచమంతటినీ తన బాహుపరాక్రమంతో జయించిన వాడు ఈ చరాచర జగత్తులో ఒక్క హిరణ్యకశిపుడు మాత్రమే అని లోకం నిన్ను పొగిడింది. అంత కీర్తి పొందినవాడివి. నీ కీర్తిలో మచ్చలేదు, చంద్రుడిలో మచ్చ ఉన్నది, నీ కీర్తిలో మచ్చలేదు. ఎందుకంటే నువ్వు పరాక్రమంతో జయించావు కానీ మోసముతో ఎవరినీ జయించలేదు. నీ పరాక్రమం ఆశ్చర్యకరమైన పరాక్రమం. ఇంద్రుణ్ణి కిరీటంలాగి జుట్టు పుచ్చుకుని కిందకి తోసి వాడి వీపు మీద కాలు పెట్టడం మేము చూశాం. ఆ పని నువ్వే చేయగలిగావు. నీవు కనుబొమ్మలు ఇలా ముడేశావా కోపంతో? దిక్కులు పరిపాలించే దిక్పాలకులంతా కకావికలై ఓడిపోతారు. అంటే కేవలం కనుబొమ్మలు ముడివేసి కోపముతో చూసినంత మాత్రం చేతనే దిక్పాలకులు భయపడిపోయి నీ కాళ్ళ మీద పడ్డారంటే దిక్పాలకుల్ని ఎంత తేలిగ్గా జయించావు నువ్వు. కొట్టలే తిట్టలేదట, యముడికే సలా చూశాడు, యముడు వణికిపోయి కాళ్ళ మీద పడ్డాడు. ఇది పరాక్రమమేగా మరి. ఇంద్రుణ్ణి తన్నగానే ఈ చావు దెబ్బలు మనకెందుకు అనుకుని అలా చూసి మళ్ళీ తన్నమంటావా అన్నట్టుగా చూసేట యముడికేసి. యముడు వచ్చి, నాకు మర్యాద వద్దు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నా అంతట నేనే సాష్టాంగ పడుతున్నాను, వీపు మీద కాలు పెట్టు, కిరీటం లాగి పక్కన పారేసి జుట్టు పుచ్చుకుని ఇడ్చామనుకో మా ఆవిడ నవ్వుతుంది నన్ను చూసి అని యముడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. సాక్షాత్తు అగ్ని, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు వంటి దిక్పాలకులు నీ పేరు చెబితే గదగదలాడిపోయారు. ఇదంతా నువ్వు కనుబొమ్మలు ముడివేసి సాధించావు. అది నీ పరాక్రమం. వీడెంతయ్యా, వీడిని గట్టిగా నువ్వు తలుచుకుంటే చంపగలవు. ఎంత చెడ్డా నీ మనస్సులో మా అబ్బాయి అని కొంచెం పక్షపాతం ఉండి ఆ పక్షపాతంతో చంపలేకపోతున్నావు తప్ప నిజానికి వాడికి పక్షపాతం కాదు. అయినా వాడిని ఓదార్చడానికి ఆ మాట అన్నారు. ఏదో వాడు హరిస్మరణ చేస్తున్నాడు అనుకో, ఆ హరిస్మరణకి మనం ఎందుకు భయపడ్డాం? చిన్నపిల్లాడు, రేపు పెద్దయ్యాక వాడే మారిపోతాడు. చిన్నప్పుడు భక్తిగా ఉండి పెద్దయ్యాక నాస్తికులైన వాళ్ళు లేరు? లేదా చిన్నప్పుడు నాస్తికులుగా ఉండి పెద్దయ్యాక ఆస్తికులైన వాళ్ళు లేరా? నిరంతరం భాగవతం విని ఆ తర్వాత వార్ధక్యంలో భగవన్నామస్మరణ చేయకుండా చీపురు కట్టలు తంచుకు చచ్చిపోయేవాళ్ళు లేరా? రోజు చీపురు కట్టలతో ఆడుకుంటూ చచ్చేటప్పుడు నారాయణ అంటూ చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఇవన్నీ కాలక్రమేణా మారిపోతాయి. నువ్వేం భయపడకు. చిన్నప్పుడు గురువులు తిట్టాక పెద్దయ్యాక గురుభక్తితో ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగే వీడిప్పుడు ముందు మమ్మల్ని తిట్టాడు, రేపు పొద్దున గురుభక్తి కలిగిన వాడు అవచ్చేమో. అలా కాకుండా మొదట్లో గురువు గారి దగ్గరకు వచ్చి భక్తితో కాళ్ళు పుచ్చుకుని 4 రూపాయలు వచ్చాక గౌరవం పెరిగాక మళ్లీ గురువును వదిలేవాళ్ళు ఉంటారు. ఇది సృష్టి యొక్క రహస్యం. కాలం యొక్క లక్షణమే మార్పు. కాబట్టి వీడిని మేము మారుస్తాం. వీడి గురుభక్తి కలిగిన వాడిగా వీడిని మారుస్తాం. వీడిని హరిభక్తి నుంచి నీ భక్తి పొందేలాగా మేం కష్టపడి తయారు చేస్తాం. వీణ్ణి హరిద్వేషిణి చేస్తాం. మా మాట విను, ఇంకొక్కసారి మాకు అవకాశం ఇచ్చావంటే వీణ్ణి మారుస్తాం అని ఏడుస్తున్న రాజుగారికి నచ్చ చెప్పగానే ఇప్పుడు కాస్త గురువుల మీద ఆయనకి నమ్మకం వచ్చింది. ఇంతకు మించి చేసేది కూడా ఏముంది అనుకుని, సరే ఇంతవరకు ఈ కుమారుడితో విసిగిపోయి ఉన్న సమయంలో మీ మాటలు చెవులకి మళ్ళీ అమృతంలా తయారయ్యాయి. ఏం చేస్తారో ఏమిటో, నా పరాక్రమం అంతా నిజంగా ఉపయోగించాను వాడి మీద, అయినా వాడిని ఏం చేయలేకపోయాను. యముణ్ణి ఒక్క దెబ్బకి పడగొట్టగలిగిన నేను, ఇంద్రుడంతటి వాడి కిరీటాన్ని తీసి అవతలకి విసరగలిగిన నేను, కర్మయోగం వల్ల ఓ చిన్న బాలుణ్ణి ఏమీ చేయలేకపోతున్నాను. ఏదో ఉంది వీడి వెనక ఒక శక్తి, ఆ శక్తి పసికట్టండి, వీడిని మార్చండి, ఏమార్చండి, మంచివాడిగా నాకు అప్పగించండి, నా రాజ్యం మీకు రాసిచ్చేస్తాను కావాలంటే. మీకు నా రాజ్యంలో తిరుగులేదు, గురుపుత్రులు మీరు, గౌరవనీయులు అనగానే వాళ్ళు మళ్ళీ కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని, కుమారా ఎందుకు ఈ చావు దెబ్బలు, ఈ గొడవ మాతోరా అని తీసుకుపోయారు. తీసుకుపోయి మళ్ళీ వీడికి ధర్మార్థములే నేర్చుకో, కామం చాలా గొప్పది. అసలు రాత్రి చేసరికి మద్యం తాగి హాయిగా పడుకుంటే ఏమి నిద్ర పడుతుంది అనుకుంటావు? కామక్రీడలతో ఉన్న సుఖం నీకేం తెలుసు అంటే ఇవన్నీ బోధించేవారు. హరిస్మరణ వదిలేయి అన్నారు. ఈ పట్టు ఏం చేశాడు ఈయన? హరిస్మరణ ఎప్పుడైతే వద్దు, వ్యసనపరుడైపో నువ్వు అని గురువులు చెప్పారో ఆ క్షణమే గురువుల మీద ఒక రకమైన చికాకే కలిగింది. గురువు అంటే హరిస్మరణ గురించి చెప్పాలి, హరికథ చెప్పాలి, వాడు గురువు, పనికి మాలినవి బోధించేవాడు గురువు కాదు. అయినా గురువులు నీ తిట్టకూడదు కనుక వాళ్ళని ఏమి తిట్టకుండా వాళ్ళు రోజు కాసేపు సంధ్యావందనానికో స్నానానికో నిద్రకో ఇంకెక్కడికో వెళ్ళిపోగానే ఏకాంతంగా పిల్లలందరినీ తీసుకుపోయాడు. ఇప్పుడు నుంచి ప్రహ్లాదుడు మార్చాడు రూటు. మనం ఒక్కళ్ళమే హరిస్మరణ చేస్తే ఉపయోగం ఏముంది, జనాలందరినీ కూడా హరిస్మరణ చేసేలా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు నేను ఒక్కడే తీర్థయాత్ర చేయాలంటే నేను చేయగలను, నేను ఒక్కడే చేస్తే లాభం ఏముంది? నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా రేపు అక్టోబర్ 14వ తారీఖు నాడు 4 జ్యోతిర్లింగాల యాత్ర తీసుకెళ్తే మీరు ధరిస్తారు, నేను ధరిస్తాను. గురువుల యొక్క లక్షణం అది. ప్రహ్లాదుడు జగద్గురుడు గనక నేను ఒక్కడిని ధరించడం కాదు, ఈ పిల్లల్ని మార్చేద్దాం అనుకున్నాడు. అనుకుని వెంటనే ఏం చేశాడనమాట, వెంటనే పిల్లలారా అందరం కలిసి ఒక చోటకి పోదాను రండి అని ఇప్పుడు చెప్పాక అహోబలం దగ్గర ఉంది ప్రహ్లాదుని బడి, అక్కడ ఆ ప్రాంతంలో సెలయేరు దగ్గర కూర్చోబెట్టాడు. గురువులు నిద్రపోతున్నారు లేదా ఆడుకుంటున్నారు లేదా వాళ్ళు ఏదో అన్నాలు తింటారు, వాళ్ళు రారులే, వచ్చినా పర్వాలేదులే, మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు. కూర్చోబెట్టి ఏం చెప్పాడు, నాయనలారా మనం జీవులుగా పుట్టాం, జీవుల ఆయుర్దాయం సహజముగా 100 ఏళ్ళు, ఈ 100 ఏళ్లలో సగం కాలం నిద్రలో గడిచిపోతుంది. రాత్రిపూట ఎలాగో నిద్రపోతాం, పగలు కూడా పడుకుంటాం, అన్నం తిని పడుకుంటాం, తినకుండా పడుకుంటాం, నిద్రలో సగం కాలం వ్యర్థమైపోతుంది. ఇంకా మిగిలిన కాలం ఏమవుతుంది, కొంతకాలం చిన్నప్పుడు ఆటల్లో గడుపుతున్నాం, బాల్యం అంతా ఆటల్లో, యవ్వనం రాగానే ఇదిగో ఇలాంటి చదువులనే పేరుతోటి పనికి మారిన చదువులు అర్థశాస్త్రం నేర్చుకుంటున్నాం. అర్థశాస్త్రం కాదు అది, వ్యర్థశాస్త్రం. తర్వాత క్రమంగా యవ్వనంలోకి రాగానే ఆడ మగ చూసి ముడి పెట్టేస్తారు. ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఓహో ఓహో అంటూ, అసలు చూపులు చూసి చూడగానే ఆ దిక్కుమాలినవాడి గురించి ఏం తెలుస్తుంది, అయినా స్త్రీ వాణ్ణి ప్రేమిస్తోంది, పురుషుడు ప్రేమట రెండు సార్లు చూసుకుని అమ్మా నాన్న నేను వాణ్ణే చేసుకుంటాను లేక నేను దాన్నే చేసుకుంటాను అంటారు. నేను చెబుతున్న మాటలన్నీ ప్రహ్లాదుడు చెప్పిన మాటలు చెబుతాను, నా సొంత మాటలు కాదు. కావాలంటే మీరు పురాణం చూసుకుని అందులో ఉందో లేదో చూడండి. యవ్వనం రాగానే ఈ విషయలోలత్వంలో పడిపోతారు, పెళ్ళి లేక ఏదో ఒకమైనటువంటి కామవాంఛలో పడిపోతారు, ఈ లోలత్వంలో పడిపోయి ప్రపంచాన్ని మర్చిపోతారు, ప్రపంచం ఏదో అనుకుంటారు. 4 రోజులు ఈ సంసార సుఖాలు అనిపించాక ఇక్కడి నుంచి మళ్ళీ సంసార తాపత్రయం విపరీతం అయిపోతుంది. పిల్లలు పెరుగుతారు, వీళ్ల కోసం సంపాదన పెరుగుతుంది, దీనికోసం సంపాదనలో పడిపోతాడు, పెళ్ళాన్ని ఓ చోట వదులుతాడు, బిడ్డను ఓ చోట వదులుతాడు, వీడు డబ్బు కోసం మరో చోటకు పోతాడు మగవాడు, లేదా మగవాడిని ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు ఎందుకు పనికిరావురాని భార్య సంపాదన కోసం ఓ చోటకి పోతుంది. ఈ విధంగా ఎవరికి ఎవరో తెలియదు, ఎప్పుడు కలుసుకుంటారో తెలియదు, మళ్ళీ ఏమవుతారో తెలియదు. ఇంకా యవ్వనమంతా కేవలం ఈ విధంగా అర్ధ సంపాదనతో కామముతో పిల్లల్ని పెంచడంతో, ఈ పిల్లల యొక్క ముద్దు ముచ్చట్లతో వేళ్లని చదివించడంతో గడిచిపోతుంది. క్రమంగా శరీరంలో మార్పు వస్తుంది, శరీరం శిథిలమైపోతుంది, వార్ధక్యం వస్తుంది, దగ్గు పెరుగుతుంది, తుమ్ములు పెరుగుతాయి, మోకాళ్లు పనిచెయ్యవు, చేతులు పనికిరావు, పురాణానికి కుర్చీలో కూర్చుంటే నిద్ర వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది, చెవులు సక్రమంగా వినిపించవు, చేదస్థం పెరుగుతుంది, అందరికంటే ముందురారు, ఆలస్యంగా వస్తారు, వచ్చి పక్కవాడి కుర్చీ దగ్గర గొడవ చేస్తారు, ఈ విధంగా నానా గందరగోళం వచ్చేస్తుంది. ఇది వార్ధక్యం యొక్క లక్షణం. ఈ వార్ధక్యంలో ఎవడన్నా ఏదైనా చెబితే కోపము వస్తుంది, తిక్క పెరిగిపోతుంది, గురుద్వేషం పెరుగుతుంది, అనారోగ్యం పాలైపోతారు, మంచాల మీద పడతారు, చివరికి రోగంతో తీసుకు తీసుకుని మనం సంపాదించిన డబ్బంతా వైద్యశాలలకు అంటగట్టి వైద్యో నారాయణో హరి అంటారు, చివరికి మొత్తం లక్షలు లక్షలు తగలేస్తారు. చివరికి ఏం మిగిలింది, కుత్తుక నుంచి ఎలుగు రాక, నోటిలో మాట రాక, చేష్టలుడిగి ఆహారం తినలేక, ఎవరు ఏం చేస్తున్నారో తెలియక, వీడేదో అంటుంటే వాడికి అర్థం కాక వాళ్ళు ఏడుస్తూ ఉంటే దానివల్ల శుభముందా? దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేలా, మనకు చావని పుట్టని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. ఎంత అద్భుతంగా చెప్పాడు ప్రహ్లాదుడు. దీనివల్ల శుభముందా, పోని దివ్య కీర్తి ఉందా, ఏం కీర్తి మనకి ఈ జగత్తులో? పుట్టి మళ్ళీ పుట్టి, చచ్చి మళ్ళీ చచ్చి, మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశించి, మళ్ళీ జన్మెత్తి, ఏదో పెరిగి, మళ్ళీ చచ్చి, ఇలా ఎన్ని జన్మలు గడుపుతున్నాము. కుక్కగా, పందిగా, దోమగా, నల్లిగా, గోడ మీద బల్లిగా, బయట తిరిగే పిల్లిగా, ఇలా తిరిగి 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 చివరికి మానవ జన్మెత్తుతామో అధో జన్మల పాలైపోతామో తెలియదు. దీనివల్ల ఏ లాభమూ లేదు. ఇలా పొరలడం వల్ల, ఈ భ్రష్టత్వం వల్ల మనిషి చివరికి సర్వనాశనమై యమకింకరులకు ఆహారమైపోతున్నాడు.
మనం భూమి మీద పుట్టకుండా చావకుండా శాశ్వతమైన కైవల్యం పొందడానికి ప్రయత్నించాలి. శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించాలి. వైకుంఠానికి పోయే మార్గాన్ని చూసుకోవాలి. అది మానేసి ఎంతకాలం ఈ తాగుడు, ఎంతకాలం ఈ సంపాదన? ఈ గురువులు ఒక్క మంచి చదువు చెబుతున్నారా? చెప్పడొక చదువు మంచిది, చెప్పెడి తగులములు చెవులు చిందరగొనగా, ఎప్పుడు మన ఎడ వజ్జలు చెప్పెదొనక చదువు వినుడు చిత్తములందున్. ఈ గురువు ఉన్నారే, ఈ గురువు గారు డబ్బుల కోసం పాఠం చెబుతాడు. ఈయనకి ఎంతసేపు జీతం కావాలి, జీతం కోసం పనికి మాలిన చదువులు చెబుతున్నాడు. మా తండ్రి దగ్గర హిరణ్యకశిపుడి దగ్గర సొమ్ము తిని హిరణ్యకశిపుణ్ణి దేవుడని పొగుడుతాడు, లేదా డబ్బు సంపాదించండి అంటాడు, లేదా సుఖాలు అనుభవించండి అంటున్నాడు. వీడు మంచి చదువు చెప్పడంలా, చెప్పే చదువు మనల్ని నాశనం చేసే చదువు, భ్రష్టుల్ని చేసే చదువు, సర్వకాల సర్వావస్థలలో రోగాలు వచ్చే చదువు చెబుతున్నాడు. ఈ చదువులలో పడి ఎంతో మంది నశించిపోతున్నారు. మన తోటి పిల్లల్ని చూచాం కదా, వాళ్లలో ఒక్కడు సుఖపడుతున్నారా? కంటిరే మనవారు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము. ఈ గురువులు చెప్పిన చదువులు చదువుకుని మనలో మన తోటి వాళ్ళు ఎంతో మంది పెద్దవాళ్ళై ఉద్యోగాలు చేసుకుంటూ పనికి మాలిన చదువులు చదివి పనికి మాలిన ఉద్యోగాలతో పనికి మాలిన సంపదలు సంపాదించి సంసారంలో పడి విఫలులై చివరికి నశించిపోతున్నారు. అటువంటి చదువు మనకొద్దు. నేను మీకు ఒక మంచి చదువు చెబుతాను, నేను చెప్పే చదువు వినండి, మీరు తరిస్తారు, లేకపోతే భ్రష్టులైపోతారు. ఎంత చదువుకున్నా ఎంత పండితుడైనా కొన్నింటికి అలవాటు పడిపోతున్నాడు. అందులో ముఖ్యమైనది హాలాపానం. హాలాపాన విజృంభమాణమద గర్వాతీత దేహోల్ల సద్బాలోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ముడై లేచమున్వేళ నిస్సరణంబుగానక మహావిద్వాంసుడున్ కామినీ హేలా కృష్ణ కురంగ శాబకమగున్ హీనస్థితింగంటిరే. ఎంత పండితుడైనా ఎంత చదువుకున్నవాడైనా ఎంత సంపాదించిన వాడైనా మద్యపానమనే మత్తులో పడిపోయి లేదా ధూమపానమనే వ్యసనంలో పడిపోయి స్త్రీ కడగంటి చూపుకు లొంగిపోయి ఆకర్షణకి గురి అయిపోయి లేడి పిల్లల కొంగుబుచ్చుకు తిరుగుతూ ఈ సంసారంలో నిరంతరం లోలత్వంలో పడి సుఖములనుకుని దుఃఖాల పాలైపోతున్నాడు, రోగాల పాలైపోతున్నాడు, చివరికి నశించిపోతున్నాడు. వీడికి మదం, గర్వం, అహంకారం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మాట వరసకు కూడా చిత్తశుద్ధి ఉండడం లేదు. ఇలాంటి ఈ నీచ స్థితిలో పడిపోవడం కావాలా, లేక నేను చెప్పిన మాట విని హరినామస్మరణ చేసి తరించాలనుకుంటారో, నా మాట వినండి. అబ్బో కొన్ని లక్షల మందిని చూశాను నేను, మీరు కూడా నా మాట వినండి. భవతామపి భూయాన్వే యది శ్రద్ధతే వచః వైశారధీధి శ్రద్ధాత స్త్రీ బాలానాంచమేయత. వాడు వీడు అనే తేడా లేకుండా, ఆడ మగ నరుడు పామరుడు అనే తేడా లేకుండా నాలాగే అందరూ హరిస్మరణ చేసి తరించవచ్చు. హరిస్మరణకి ఆడ మగ అనే తేడా లేదు. హరిని పూజించడానికి స్త్రీ పురుష భేదం లేదు. సాలగ్రామాన్ని పూజించడానికి స్త్రీ పురుష భేదం లేదు. నపుంసక భేదం లేదు. కులమత భేదం లేదు. మీరందరూ నాలాగే ఒక అసుర బాలుడనైన నేను, నీచుడైన హిరణ్యకశిపుడి కొడుకునైన నేను హరిస్మరణ చేసి ఎంత హాయిగా ఉంటున్నానో అలాగే ఉండవచ్చు. నన్నే అనుగ్రహిస్తున్న స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. నా మాట వినండి. మనకి పుట్టిన దగ్గర నుంచి కొన్ని వికారములుంటాయి. ఆ వికారములు పొమ్మంటే పోవు. జన్మాద్యాహ షడిమే భావాహ తృష్టా దేహస్య నాత్మనః ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తిన. సమయం రాగానే చెట్లు పెరిగి వాటికి పళ్ళు వస్తున్నాయా లేదా? ఓ మామిడి చెట్టు నాటాం, దాన్ని ఎవడు పెంచి పెద్ద చేస్తున్నాడు? అడవుల్లో ఎన్నో చెట్లు పెరుగుతున్నాయి, అవి పుట్టాయి, పెరిగాయి. సమయం రాగానే పూత వస్తోంది, ఆ పూత కాతగా మారుతోంది, అందులోంచి రకరకాల పళ్ళు వస్తున్నాయి, మళ్ళీ ఆ పళ్ళు విత్తనములు అవుతున్నాయి, ఆ విత్తనములు మళ్ళీ చెట్లను ఇస్తున్నాయి, ఆ చెట్లు మళ్ళీ పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. ఇదంతా కాలప్రభావం. అలాగే మనం అవునన్నా కాదన్నా మనకి కాలప్రభావంతో జన్మ వస్తోంది. జన్మ రాగానే మనకు ఆరు వికారములు ఉంటాయి. అందులో మొదటిది జన్మ, పుట్టడం ఒక వికారం. రెండోది ఏంటి? అస్తిత్వం, ఉండడం. పుట్టాక కొంతకాలం ఉండాలిగా, ఉండి మనం ఏదో పొడుగు పెరగడమో పొట్టెవడమో లేక తుమ్మడమో దగ్గడమో రోగంతో ఆరోగ్యంతో మొత్తం మీద శరీరానికి ఒక అస్తిత్వం ఉన్నది. క్రమంగా ఏమవుతుంది? ఇంత పిల్లవాడిగా ఉన్నవాడు వృద్ధి పొందుతాడు. దీనికి మూడవ వికారం అని పేరు. ముందు పుట్టడం, ఆ తర్వాత అస్తిత్వం, మూడవది వృద్ధి, ఇంకా నాలుగోది ఏంటి? వృద్ధి తర్వాత పరిణామం. పరిణామం అంటే ఏమిటి? పెరిగే కొద్దీ
ముందు మగాడైతే మూతి మీద మీసాలు వస్తాయి, గడ్డాలు వస్తాయి, జుట్టు పెరుగుతుంది, ఏవో రకరకాల మార్పులకు గురవుతాడు. అలాగే స్త్రీలైతే వాళ్ళు యవ్వనంలోకి రాగానే శరీరంలో మార్పులు వస్తాయి. వీటన్నిటికీ పరిణామములు. ఈ యవ్వనంలో ఉన్న మార్పులు మళ్ళీ వార్ధక్యంలో మారిపోతాయి. వార్ధక్యంలో యవ్వనంలో ఉన్నట్టుగా అందమైన నల్లైన జుట్టు ఉండదు. కొందరికి ఊడిపోవచ్చు, లేదా తెల్లబడిపోవచ్చు. ఈ తెల్లబడిపోయిన జుట్టుకి మళ్ళీ నల్లరంగు వేసుకోలేక నానాబాధ పడవచ్చు. మొత్తం మీద వార్ధక్యంలో మళ్ళీ శరీరం పరిణామమే కదా, ఇది క్రమంగా మార్పు వస్తుంది. ఈ యవ్వనంలో ఉన్నటువంటి అవయవాలలో ఉన్న పటుత్వం వార్ధక్యంలో ఉండదు. అవయవాలు శిథిలం అయిపోతాయి, కృంగిపోతాయి, చర్మం ఇలా కిందకి జారిపోతుంది, అవయవాల్లో శైథిల్యం వస్తుంది, ఆయాసం ఉక్కిసా పెరిగిపోతాయి. ఇదంతా పరిణామం. ఆ తర్వాత అదేమిటి, క్షీణించిపోతాడు. యవ్వనంలో ఉన్నప్పుడు బలంగా ఉంటాడు అన్నం తిని, ఇప్పుడు అదే వార్ధక్యంలోకి వచ్చేసరికి శరీరం దుర్బలమైపోయి చెవుల శక్తి క్షీణిస్తుంది, అంటే చెవుడు వస్తుంది. ముక్కుల్లో వాసన చూసే శక్తి తగ్గిపోతుంది, కంటికి చూపు తగ్గుతుంది. ఇంద్రియాలన్నిటికీ లక్షణం ఏమిటనమాట, క్షయం, వాటి శక్తి తగ్గడం. ఇంకా ఆఖరిది వినాశం, శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ విధంగా జన్మ, అస్తిత్వం, వృద్ధి, పరిణామం, క్షయం, వినాశం, వీటికి షడిమే భావ, షడ్భావములు అంటారు. ఈ ఆరు ఊర్ములు లేకుండా ఉండవు, పుట్టిన ప్రతి వ్యక్తికి ఉంటాయి. వీటితో మనం బ్రతకడమేనా, మనం బ్రతకడం కోసం బ్రతకడమా, లేక వీటి కోసం బ్రతకడమా, లేక ఇటువంటి దౌర్భాగ్య బ్రతుకు లేకుండా పరమాత్మ కోసం అంకితమై శాశ్వతమైన కైవల్యం పొందడమో ఆలోచించండి. యదధ్యర్థ్యేహ కర్మాణి విద్వన్మాన్య సకృన్నరః కరోత్యతో విపర్యాసం అమోఘం విందతే ఫలం. ఈ లోకంలో పుట్టాక ప్రతి జీవికి తన తెలివితేటల మీద అహంకారం పెరుగుతుంది. అంటే నేను గొప్పవాణ్ణి, నేను పండితుణ్ణి, నాకు తెలివి ఎక్కువ, నేను చేసినట్టు ఇతరులు ఆ పనులు చేయలేరు. ఈ విధంగా తనను తాను గొప్పవాడిగా భావిస్తాడు. అలా భావించకుండా ఉండలేడు మనిషి. ఎవడైనా అవ్వండి, వాడు వీడిని తేడా లేదు, నా వృత్తిలో నేనే గొప్ప అండి. వాడికి ఏం రాదండి, నాకు బాగా వచ్చండి అంటాడు. ఆఖరికి మంచినీళ్ళు తెచ్చేవాడు కూడా, నేను తెచ్చినంత బాగా గురువు గారికి మంచినీళ్ళు ఎవరన్నా తెస్తారా అనుకుంటాడట. అంటే వాడి రంగంలో వాడు తన తాను పండితుడని అహంకరిస్తాడు. దీనివల్ల ఏమవుతుంది, సుఖభోగాలు పొందడానికి ప్రయత్నిస్తాడు, డబ్బు సంపాదించాలనుకుంటాడు, కర్మలు విపరీతంగా చేస్తాడు. పండితుడిగా భావించడం వల్ల తనను గొప్పవాడు అనుకోవడం వల్లే వాడు పనులు చేస్తున్నాడు. పనులు ఎందుకు చేస్తున్నామంటే ఇతరుల మెప్పు పొందడానికో, మనం గొప్పవాళ్ళు అవ్వడానికో. ఇప్పుడు ఈ కర్మల వల్ల ఏమవుతుంది, సుఖము కోసం కర్మ మొదలెడతాడు, కానీ సుఖం ఎప్పుడు ఇవ్వదట. ఉదాహరణ కోసం, ఒక వ్యక్తి తినడం దేనికి తింటున్నాడు, తింటే కడుపు నిండి శరీరానికి ఆరోగ్యం వస్తుంది, సుఖంగా ఉంటుందని. ఆ తిండే ఒక్కొక్కసారి వాడికి విపరీతమై అనారోగ్యం తెచ్చిపెడితే, చిచ్చి నాకొద్దు బాబు అంటాడు. మళ్ళీ జీవితంలో తిన్నంటాడు. ఓ టీ తాగాడు ఒక తోట ఒక ఆయన, ఇంక నేను జీవితంలో ఈ టీ తాగనండి అన్నాడు. ఆయన ఒక గంటలండి, మళ్ళీ మామూలే తర్వాత. ఈ విధంగా సుఖము అనుకుని తాను పుచ్చుకున్న ఈ ఆహారాది పదార్థములు వీడికి సుఖం ఇవ్వడం లేదు సరికదా, దుఃఖమే ఇస్తాయి. దానికి ఉదాహరణ చెప్పాడు ప్రహ్లాదుడు. పూర్వం ఒకప్పుడు పురూరువుడనే చక్రవర్తి ఉన్నాడు. ఆ పురూరువ చక్రవర్తి ఊర్వశిని చూడగానే సుఖం కలుగుతుందని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. కానీ చివరికి ఊర్వశి వల్ల అతనికి సుఖం వచ్చిందా దుఃఖం వచ్చిందా, ఏడుస్తూ కూర్చుని పిచ్చాడైపోయాడు. కురుక్షేత్రంలో పిచ్చాడై తిరిగాడు. అలా పిచ్చాడు ఎందుకంటే ఊర్వశి ఎంతకాలం ఉంటుంది, అది దేవకన్య వెళ్ళిపోయింది. పోని దేవకన్య వెళ్ళిపోయింది కాబట్టి పిచ్చాడయ్యాడండి. మా ఆవిడ అలా వెళ్ళదండి అంటే, మీ ఆవిడ వెళ్లకుండా ఎక్కడికి వెడుతుంది, ఆవిడ యముడి దగ్గరికి వెడుతుంది. లేదా నువ్వు ముందు పోతే ఆవిడ ఆడవచ్చు, లేదా నువ్వు ముసలాడు అయిపోతే, అయ్యో మా ఆయన మంచి నవయవనంలో గిరదాల జుట్టుతో ఉన్నాడని పెళ్లి చేసుకున్నానండి, ఇలా ముసలాడు అయ్యాడు, జుట్టు ఊడిపోయిందండి, వాడితో ఏం కాపురం చేస్తానండి అనొచ్చు. ఈ విధమైన మార్పులు మొత్తం మీద సుఖమనుకున్నవి మనకి దుఃఖమే ఇస్తూ ఉంటాయి. కాబట్టి కర్మలు చెయ్యడం వల్ల సుఖము రాదు ఎప్పుడు, చివరికి కర్మ పరిణామము దుఃఖమే. కాబట్టి విపరీత ఫలితం పొందుతున్నాడు తప్ప సరి అయిన పరిణామం పొందడు, దాని ఫలితము పొందడు. ఇందులో సందేహం లేదు. సుఖాయ దుఃఖమోక్షాయ సంకల్ప ఇహ కర్మిణః సదాప్నోతీహ యా దుఃఖం అనీహాయాహ సుఖావృతః. ఈ జనులు కర్మలలో ప్రవృత్తులు అవుతారు. అంటే పని చేయకుండా ఒక క్షణం ఉండలేడండో, ఏదో ఒక పని చేస్తారు సుమా. ఇప్పుడు దగ్గారు అది పనే, గొక్కున్నాం అది పనే. అంటే పుట్టిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మళ్ళీ శరీరం విడిచిపెట్టేదాకా పని చేయకుండా ఎలా ఉండగలుగుతాం, అరే నిద్రపోవడం కూడా పనే, కాకపోతే పనికి మారిన పని ఎక్కువసేపు నిద్రపోతే. కాబట్టి కర్మలలో ప్రవృత్తులై తీరతారు జీవులు. ఈ కర్మ ప్రవృత్తి దుఃఖమిస్తుంది. దుఃఖం తప్పించుకోవడం కోసం సుఖం పొందడానికి మళ్ళీ కర్మలో అడుగు పెడతాడు. అంటే దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఈ దారిద్ర్యం పోయి డబ్బు వస్తే సుఖం పొందుతాను అని డబ్బు కోసం దారిద్ర్య నాశనం కోసం పనిలో అడుగుపెట్టాడు. కొంతకాలం పోయాక డబ్బు వచ్చింది. నా దగ్గరికి చాలామంది వచ్చి ఏ డబ్బు లేని రోజుల్లో సుఖంగా జబ్బు లేకుండా ఉన్నామండి, ఇప్పుడు వచ్చాక అన్ని జబ్బులేనండి, మొగుడు పెళ్ళాల మధ్య తగాదా, పిల్లల మధ్య తగాదా, అన్నీ గొడవలే అన్నాడు. పిఠాపురంలో నేను చాలా అద్భుతంగా పురాణాలు చెబుతున్న రోజుల్లో నేను చెప్పింది 10 ఏళ్ల క్రితం. ఒక ఆయన రోజు పాదాలు ఒత్తేవాడు, పాపం ఎంతో భక్తితో కాళ్ళు నొక్కకుండా వెళ్ళేవాడు కాదు, నేను వద్దన్న వినిపించుకునేవాడు కాదు. ఆయన ఒక రోజున ఏడుస్తూ వచ్చాడు, నాకు 4 ఎకరాల పొలం అండి, నా కన్న కూతుళ్ళు 3, అందులో పెద్ద కూతురు తక్కిన కూతుళ్ళకి ఆస్తి పంచిపెడుతుందేమో అమ్మ అనుకుని వాళ్ళ అమ్మకి విషం పెట్టి చంపేసిందిట. జరిగింది ఇది. నా కూతురు సుఖమిస్తుందనుకున్న కూతురే నేను కష్టపడి 4 ఎకరాలు సంపాదించాను, 3 ఎకరాలు 3 ఇచ్చాను, ఇంకొక ఎకరం మేము మా దగ్గర అట్టే పెట్టాము, ఆ ఎకరం మేము తెచ్చాక 3 పంచుదామని అనుకున్నాం, ఈలోపు ఈ ఎకరం కాస్త ఎక్కడ మా అమ్మ మిగతా వాళ్ళకి ఇస్తుందోనని కూతురు విషం పెట్టిందిట. ఆయన ఎంత దుఃఖం పొందాడు అంటే, ఇప్పుడు ఈ భార్య ఆ కూతురు వాళ్ళకేదో సుఖం పెడదామని సంపాదించిన పొలం, వాళ్ళని దుఃఖం నుంచి తప్పించి డబ్బు వస్తే ఆనందపడతామనుకున్న డబ్బు ఆయనకి ఎంత కష్టం కలిగించిందో తెలుసా? ఆ మనిషి ఎంతో బాధపడ్డాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళాను అక్కడికే ఉపన్యాసానికి. అప్పుడేం జరిగిందో తెలుసా? రాగానే ఏం చేస్తామండి గురువుగారు, కర్మ అనుభవించాలండి, మా ఆవిడికి విషం పెట్టి చంపింది కూతురు కదానని ఎక్కడా బయట చెప్పుకోలేక మేము తగలబెట్టేసాం మా ఆవిడ్ని. నా కూతురికి పిచ్చెక్కిపోయిందండి, పాడైపోయి చచ్చిపోయిందండి అన్నాడు. మళ్ళీ ఈసారి ఆ పెద్ద కూతురు పోయింది. ఈ తల్లికి విషం పెట్టినవాడిని సుఖపడలా. ఇది నేను యథార్థముగా చెబుతున్నమాట, రవ్వంత అతిశయోక్తి లేకుండా చెబుతున్నమాట. మాలాంటి వాడికి అసత్యం ఆడవలసిన అవసరం లేదు. అంటే దుఃఖం తప్పించుకుని సంపాదన వస్తే సుఖం వస్తుందనుకుని 4 ఎకరాలు సంపాదించాడు ఆయన కష్టపడి. ఒక వ్యవసాయపు కూలి 4 ఎకరాలు సంపాదించాడు. ఆ 4 ఎకరాలు ఆయనకి ఏమి సుఖం ఇచ్చాయి? భార్యని చంపాయి, చివరికి కూతుర్ని చంపాయి. కాబట్టి ఒక్కొక్కప్పుడు దుఃఖం నుంచి బయటపడడానికి సుఖం పొందడానికి కర్మలు ఆచరిస్తాడు, చివరికి ఆ కర్మ మళ్ళీ దుఃఖంలోనే పారేస్తోంది. అందుకే ఏం చెప్పాడనమాట, సదాప్నోతీహయా దుఃఖం అనీహాయాహ సుఖావృత. ఎప్పుడు కర్మ చెయ్యడం ఉన్నది, ఇహలోకములో కర్మలు ఎప్పుడు సుఖమునివ్వవు, దుఃఖమే ఇస్తాయి. కేవలం కర్మ లేకుండా అనగా ఏ కర్మ చేసినా భగవదర్పణంగా పవిత్రంగా చేస్తే, భగవత్ కార్యక్రమములకు మన జీవితాన్ని ఎక్కువ కాలం వెచ్చిస్తే అవి తాత్కాలికంగా దుఃఖంగా ఉన్నా చివరికి సుఖమిస్తాయి, అంత్యకాలంలో సుఖమిస్తాయి, పరమాత్మ సుఖాన్ని ఇస్తాయి. మీరు ఎప్పుడైనా హాయిగా భగవత్ కథలు విన్నప్పుడు వచ్చిన ఆనందం, ఈ రోజు కలిగిన ఆనందం, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏం తిన్నా వస్తుందా మీకు? జీడిపప్పు తింటే వస్తుందా? ఆ జీడిపప్పు కాదు, బోడిపప్పు. కానీ భగవంతుని కథే నిజమైన జీడిపప్పు. దీనివల్ల వచ్చిన ఆనందం దానివల్ల రావటం లేదని మీరే ఒప్పుకుంటున్నారు. కాబట్టి కర్మలు భగవత్ పరముగా భగవద్ అర్పణముగా చేస్తేనే సుఖం, లేదా వాడికి దుఃఖమే. ఈ లోకంలో దుఃఖం, సర్వదా దుఃఖం, శరీరం విడిచిపెట్టాక దుఃఖమిస్తాయి. కామాన్ కామయతే కామ్యై యదర్థమిహ పురుష సవై దేహస్తు పారక్యో భంగురో యాత్యుపైతి చ. ఈ లోకంలో మనుష్యులు ఎన్ని కర్మలు చేసినా దానివల్ల దేహమే వస్తుంది, భోగములే వస్తాయి. అసలు భోగములు కోరుకునే పనులు చేస్తారు. ఈ దేహము శాశ్వతం కాదు, భోగము శాశ్వతం కాదు. మిగిలేదల్లా చివరికి మనం భగవద్ధ్యానం చేసిందే మిగులుతుంది. శాశ్వతానందం భగవద్ధ్యానమే ఇస్తుంది. దీనికి ఉదాహరణగా, అంటే మనం భగవద్ధ్యానం చేసి తరించాలంటే మొదటిది గురు శుశ్రూష. ప్రహ్లాదుడు భాగవత ధర్మాలు చెప్పాడు. ప్రహ్లాదుడు చెప్పినవి పోతన గారు అయితే వచనంలో చెప్పారు, వ్యాసుల వారు శ్లోకంలో చెప్పారు. మొదటిది గురు శుశ్రూషే చెప్పాడు ఆయన. గురువు అంటే ఇందాక చెప్పిన పాఠాలు చెప్పిన వాళ్ళు కాదు, వాళ్ళు అధ్యాపకులు, టీచర్స్ ఓన్లీ. ఆ టీచర్స్ ఏవో ఫీచర్స్ చెబుతారు, ఆ ఫీచర్స్ మన నేచర్ని మార్చవు. మనకు కావలసిందల్లా అధ్యాత్మ జ్ఞానమును బోధించే పరమ సద్గురువులు ఉన్నారే, వారి శుశ్రూష. మొదటిది గురు శుశ్రూష. అప్పుడు గురువు వీణ్ణి నిరంతరం తరగని మార్గంలో ప్రవేశపెడతాడు. నారదుడు నాకు అలాంటి బోధ చేశాడు. పూర్వం నరనారాయణులు నారదునికి బోధ చేశారు. ఆ నరనారాయణులు చేసిన బోధని నారదుడు నాకు చెప్పాడు. అందువల్లే నాకు ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఆయన శుశ్రూష కడుపులో ఉండి చేయటం వల్ల హరినామస్మరణ వచ్చింది. ఆ తర్వాత రెండో పని ఏం చెయ్యాలి అంటే సర్వలాభ సమర్పణ. మనకి ఏం వచ్చినా ఆఖరణ ఇది కృష్ణార్పణ వస్తు అనాలి. అన్నం తిన్నాం, కృష్ణార్పణ వస్తు, మనస్ఫూర్తిగా మళ్ళీ
డబ్బు సంపాదించాం, ఇది నాదే పరమాత్మ అంతా నీదే అని కృష్ణార్పణ వస్తా అనుకో, అప్పుడు దీంతో నీకే బంధం ఉండదు. ఏ పని చేసినా హరి సమర్పణ బుద్ధితో, సర్వలాభాన్ని ఆయనకి సమర్పణ చేయడం అనే బుద్ధితో చెయ్యాలి. మూడవది శ్రీహరి కథాశ్రవణం. భగవంతుని కథలు వీలున్నంత వరకు వినాలి. ఆయనకి సంబంధించిన కథలు వినడం వల్ల మాత్రమే తొందరగా తరిస్తాం. నాలుగవది తీర్థయాత్రలు. వీలున్నంత వరకు చచ్చేదాకా చేయమన్నాడంతే. ఆఖరికి కాశీ విశ్వనాథుడు కూడా, ఏది కాశీలో శాశ్వతంగా అందరినీ ఉండి తరించమని చెప్పే విశ్వనాథుడు గంగాదేవిని, కుమారస్వామిని, పార్వతీదేవిని వెంట పెట్టుకుని యాత్రలు చేసినట్టుగా కాశీఖండంలో ఉంది. అంటే శివుడు కూడా తీర్థయాత్రలు చేయాలా? ఆయనే చేశాడు. తీర్థయాత్రలు ఆయన చేస్తే కానీ వీళ్ళు చెయ్యరు, వీళ్ళు చెయ్యకపోతే తరించరు. అసలు ఇంకో రహస్యం చెప్పనా, నిరంతర తీర్థయాత్రలు చేసిన వాడికే కాశీవాస ఫలితం వస్తుంది. నేను చెప్పిన మాట ఇటు శివపురాణంలో ఉంటుంది, భాగవతం దేవీ భాగవతంలో ఉంటుంది, కాశీఖండంలో ఉంటుంది. అందుకే ప్రహ్లాదుడు నాలుగవది తీర్థయాత్రలు చెప్పాడు. చెప్పడమే కదా ఆయన చేశాడండో. దేవీ భాగవతంలో ఏడో స్కంధం ఉంది. ఆ ఏడో స్కంధంలో ఒకసారి చ్యవన మహర్షి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఆయనకి నమస్కరించి, అయ్యా మీరు ఎందుకు వచ్చారండి, దేవతల యొక్క గూఢచారిగా వచ్చారా లేక నన్ను చూద్దామని వచ్చారా అంటే, లేదయ్యా నైమిషారణ్యం వెళ్ళాను, అక్కడ చక్రతీర్థంలోకి దిగాను, ఆ చక్రతీర్థంలోంచి డామని పాతాళంలో పడిపోయాను, హఠాత్తుగా కావాలని రాలేదు, పొరపాటున కుండంలోంచి ఇక్కడ పడ్డానన్నట. అప్పుడు ఆయన, ఓహో ఎందుకు వచ్చారా మీరు, నాకు ఒక అనుమానం అండి, మీరు మీ శక్తితో ఇంద్రుణ్ణి బంధించారు కదా, ఇంద్రుడంతటి వాణ్ణి బంధించేంత శక్తి ఉన్న మీకు తీర్థయాత్రలు ఎందుకండి, అది కూడా కాలినడకతో ఎందుకండి అన్నాడు. చ్యవనుడు తలుచుకుంటే ఇంద్రుణ్ణి బంధించాడు కదా, వైకుంఠానికి వెళ్ళగలడు ఆయన, అయినా తీర్థయాత్రలు నడుస్తూ చేస్తున్నాడు. కారణం ఏమిటని అడిగితే, పిచ్చివాడా ఈ మహిమలతో తీర్థయాత్రలు చేస్తే సంపూర్ణ ఫలితం రాదు, నాకున్న శక్తిని నమ్ముకుంటే ఈ శక్తి కొంతకాలం పోయాక పోతుంది, అదే తీర్థయాత్రలు చేస్తే ఆ శక్తి వైకుంఠం ఇస్తుంది. మోక్షం పొందాలంటే ఎంత శక్తి ఉన్నా, ఎన్ని మహిమలున్నా, ఇంద్రుడంతటి వాణ్ణి బంధించే శక్తి ఉన్నా వాడు తప్పక తీర్థయాత్రలు చెయ్యాలి. భూమి మీద పుట్టాక ఎవడైనా తీర్థయాత్రలు చెయ్యవలసిందే. అప్పుడు ప్రహ్లాదుడు ఎలా చెయ్యాలని అడిగితే, ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థంచ మధ్యమం అన్యేషాంచైవ తీర్థానాం నాస్తి సంఖ్యామహీతలే. ముందుగా నైమిషారణ్యానికి వెళ్ళాలి, ఆ తర్వాత కాశీలో ఉన్న మణికర్ణిక దగ్గర ఉన్న చక్రతీర్థంలో స్నానం చేయాలి, ఇంకా భూమండలంలో అనేక తీర్థయాత్రలు ఉన్నాయి, అవి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అని చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదుడు చేసినట్టుగా దేవీ భాగవతం ఏడవ స్కంధంలో ఉంది. కాబట్టి ఆ విషయం తెలుసున్న జ్ఞాని గనక చిన్నప్పుడే చెప్పాడు ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని. అందుకే మీరు కూడా రేపు అక్టోబర్ 14న మా బాలకృష్ణ గారి యొక్క హయాంలో ఇక్కడ జ్యోతిర్లింగాలకు నాలుగింటికి వెడుతున్నాం. అందులో పార్లే వైద్యనాథుని దగ్గర 5 రోజులుండి దానితో పాటు కృష్ణేశ్వరుడు, విశాలకే కృష్ణేశ్వరుడు అని పేరున్నటువంటి స్వామివారిని, నాసికా త్ర్యంబకేశ్వరుణ్ణి, డాకిని భీమశంకరుణ్ణి చూస్తాం. అంటే ఒకేసారి 4 అన్నమాట, 4 జ్యోతిర్లింగాలు చూసి తిరిగి వచ్చే అపూర్వయాత్ర. అలాంటప్పుడు రండి, తరిస్తారు. ఇక్కడే ఉన్నారు కనుక వెళ్ళేటప్పుడు ఆయన చూసి ఆయనకి పేర్లు ఇచ్చి వెళ్ళండి శుభ్రంగా. లోకల్ యాత్ర భారతదేశంలో చూస్తే తరిస్తాం కనుక. ఎందుకు చెబుతున్నాం, ఇది ప్రహ్లాదుడు 4వది తీర్థయాత్ర చెప్పాడు, 5వది దానము చెప్పాడు, 6వది సత్సంగం, మహాత్ములతో స్నేహం చెయ్యండి. మీకు అనుమానం రావచ్చు, మనం రాక్షసులం కదా, మనం గనక ఇలాగే చేసి హరిస్మరణ చేస్తే రాక్షసులు స్వతసిద్ధంగా హరి విరోధులు గనక హరి మనల్ని అనుగ్రహించడేమో, ఆయనకి మనం శత్రువులమేమో అని మీరు అనుకుంటారేమో, ఆ బెంగక్కర్లా, ఆయనకి పక్షపాతం లేదన్నాడు ఆయన. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబునెవ్వడైన ధన్యత పొందున్. దానవులు, దైత్యులు, సర్పములు, మానవులు, గంధర్వులు, దేవతలు అనే తేడా లేకుండా ఈ చరాచర జగత్తులో ఎవరైనా సరే శ్రీహరిని ధ్యానం చేసి తరించచ్చు, ఆయనకు పక్షపాతం లేదు. వాడెవడు, ఏ కులం, ఏ మతం, ఇవేమి ఆయనకు అక్కర్లా, కావలసిందల్లా హరిభక్తి మాత్రమే. హరిభక్తి మన దగ్గర ఉన్నదా, ఆయన వెంటనే దగ్గరికి తీసుకుంటాడు, వాడికి మోక్షమిస్తాడు, వాడిని అనుగ్రహిస్తాడు, ఆయనకు ఆ బెంగలేదు. నా మాట వినండి, నేను మీ అందరి చేత భజన చేయిస్తాను. శ్రీహరికి పాటలంటే చాలా ఇష్టం, హరి యొక్క భజన అంటే చాలా ఇష్టం. ఆయన భజనకి చిక్కినట్లు దేనికి చిక్కడు. చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు శౌచముల దానశీలతకు దయం చిక్కడు, భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధముసుండి. ఎన్ని వ్రతములు చేసినా, మేము ఏకాదశి వ్రతం చేశాం, ద్వాదశి వ్రతం చేశాం, ఉపవాసం ఉన్నాం అంటే ఈ వ్రతములకి అంత తేలిగ్గా దొరకడు అంటే మానేమని కాదు, అంటే వాటికి కూడా అంత తేలిగ్గా దొరకడు. యజ్ఞములు చేసినంత మాత్రం చేత దొరకడు. శౌచమునకు దొరకడాయన, నిత్యం గంగా స్నానాదులు చేసినా, నిత్యం విభూతి పెట్టుకున్నంత మాత్రం చేత, నామములు పెట్టుకున్నంత మాత్రం చేత దొరకడాయన, దానములు చేసినంత మాత్రము చేతనే దొరకడు. ఇవన్నీ ఉన్నప్పటికీ భక్తి ఉండాలి, భక్తి ఉంటే త్వరగా దొరుకుతాడు. ఇవన్నీ భక్తి ఉంటే రాణిస్తాయి అదనమాట. ఎన్ని గుణములున్నా భక్తి ఉంటే రాణిస్తాయి, భక్తి లేని ఈ మార్గములన్నీ వ్యర్థమైపోతాయి. భక్తికి హరి తొందరగా దొరుకుతాడు. భక్తి సులభుడాయన, భక్త సులభుడాయన. అందువల్ల నా మాట వినండి, తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యులకు మరల ఏకతమునకు రెండు విశేషము చెప్పెద పొండొల్లని వారు కర్మపుంజము పాలి. రండి మళ్ళీ మీరందరూ ఏకాంతానికి రండి. ఇప్పుడున్న పుస్తకాలన్నీ తీసి కట్టగట్టి మన గురువుగారి మొహం మీద కొట్టండి, ఏమయ్యా దరిద్రపు గురువా ఇదేం పుస్తకాలు అని. ఆ పుస్తకాలు ఆచార్యునికి ఇచ్చేయండి అన్నాడంతే, గురువుగారికి ఇచ్చేయండి. నాతో పాటు ఏకాంత స్థలానికి రండి, మీకు విశేషం చెబుతాను. నేను చెప్పింది నచ్చలేదనుకో, నాతో రమ్మంటే రాలేదనుకో, ఇంత విని ఆయన అలాగే చెబుతాడులే, ఆయనతో మనం ఎందుకు వెళ్ళడం, మన ఇంట్లో కూర్చుని పురాణం వినడం మానేసి హాయిగా ఇంత భోజనం చేద్దామనుకుంటే పొండి కర్మపుంజము పాలయ్య అన్నాడు ప్రహ్లాదుడు. పొండొల్లని వారు కర్మపుంజము పాలై, మీ కర్మల వల్ల మీరే నశించండి పండి. ఈ భూలోకంలో ఉన్న పనికి మాలిన పనులు చేస్తూ వాటిల్లోనే కొట్టుమిట్టాడుతూ నశించిపోండి, నా మాట వినకపోతే పండి అనగానే వెంటనే వీళ్ళకు అనుమానం వచ్చింది. హరిస్మరణ చేయటానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ ఏమిటా కానీ అన్నాడు ఆయన. మేము ఎరుగుదాం, మాతో పాటే నువ్వు పుట్టావు, మాతోటే పెరిగావు, నువ్వేమి ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళలేదు. అటువంటిది ఎప్పుడో నరనారాయణులకి శ్రీహరి నరనారాయణ స్వరూపుడని, ఆ నరనారాయణులు నారదునికి భక్తి మార్గం బోధించారని ఆ నారదుడు నీకు చెప్పాడంటున్నావు. అసలు నారదుడు ఎప్పుడొచ్చాడు మాకు తెలియకుండా ఏకాంతంగా నీతో ఏం మాట్లాడలేదే. నరనారాయణులనేవాళ్ళు నారదునికి భక్తి మార్గం బోధించడమేమిటి, ఆ భక్తి మార్గం నీకాయన చెప్పడమేమిటి, ఆయన మంత్రోపదేశం చేయడం ఏమిటి, హిరణ్యకశిపుడికి తెలిస్తే నారదుడు తలకాయ తీయం చెయ్యడు, నారదుడు వచ్చి మంత్రోపదేశం ఎప్పుడు చేశాడు, ఈ కథ ఏమిటి అని అడిగితే మాకు ఆశ్చర్యంగా ఉందంటే అసలు రహస్యం ఇప్పుడు చెబుతా వినండి అన్నాడు ఆయన. మా నాన్న 100 దివ్య సంవత్సరముల పాటు మందర పర్వతం మీద తపస్సుకు పోయాడు. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి నేను బ్రహ్మవరాలు పొందుతాను అని మా నాన్నగారు మందర పర్వతం మీద తపస్సుకు వెళ్ళగానే ఆయన శరీరం మీద పుట్టలు పోసాయి, వెదురు చెట్లు మొలిచాయి, గడ్డి పెరిగింది, పాములు చేమలు దోమలు ఈగలు వెళ్ళాయి, ఆయన శరీరమంతా పీల్చి పిప్పి చేశాయి, పిండి చేశాయి, అస్థిపంజనం అయిపోయాడు మా తండ్రి. ఇదంతా నారదుడు నాకు చెబితే తెలిసింది. అప్పుడు మా అమ్మ గర్భవతి, నా భర్త తిరిగి వచ్చేదాకా ప్రసవం పొందను అని భీష్మించు కూర్చుంది, మమ్మల్ని కడుపులో పెట్టుకుంది. ఆ సమయంలో ఇంద్రుడు ఐసర మధ్య అనుకున్నాడు, ఈ దుర్మార్గుడు తపస్సుకు పోయాడు, తపస్సులో వాడి శరీరం అంతా అస్థిపంజరం అయిపోయింది, వాడు చచ్చిపోయాడు పర్వాలేదు అనుకున్నట్ట, అంటే అప్పటికింకా చచ్చిపోయాడు అనుకున్నాడు అండి ఇంద్రుడు కూడా. వాడు చచ్చిపోతే ఓ శని వదిలిపోయినట్టి, కానీ చచ్చే ముందు మాకు తంటా తెచ్చిపెట్టాడు. ఏమిటది, వాడి భార్య గర్భవతి, ఏదో ఒక సమయంలో ప్రసవించవచ్చు, ఎంతకాలం కడుపులో దాచుకుంటుంది పిల్లాన్ని, పురుడు వస్తుంది, వస్తే ఆ పుట్టేవాడు మళ్ళీ హిరణ్యకశిపుడు కొడుకు కనుక భయంకర రాక్షసుడు అవుతాడు, వాడితోటే పడలేకపోతున్నాం, వాడి కొడుకు ఇంకెంత గొప్పవాడు అవుతాడు, కాబట్టి ఈ కడుపులో ఉన్న పిండాన్ని కూడా చంపేస్తే బాగుంటుందనుకుని ఇంద్రుడు స్వర్గాన్ని విడిచిపెట్టి తన సైన్యాన్ని వెంట పెట్టుకుని దేవతల్ని వెంట పెట్టుకుని మా రాక్షసుల మీద దాడి చేశారు, రాక్షసుల్ని చితక్కొట్టి పారేశారు, కొందరు చచ్చారు కొందరు పారిపోయారు. అప్పుడు ఇంద్రుడు మా అమ్మని చెయ్యొచ్చుకుని ఈడ్చుకుపోవడం మొదలుపెట్టాడు. గర్భవతి అయిన మా అమ్మ పరమపతివ్రత సిగ్గుపడుతూ ఏడుస్తూ, అయ్యో దిక్కు లేకుండా అయిపోయాను, అంతటి హిరణ్యకశిపుడి భార్యకి దిక్కులేదా అని కొరరి అనే పెట్ట ఏడ్చినట్టు ఏడ్చింది. ఇట్లా లకుముకి పెట్ట అని ఓ పెట్ట ఉంటుంది, ఆ పెట్ట తెగరుస్తుంది రాత్రిపూట, ఆ లకుముకి పెట్టలాగా ఏడ్చింది మా అమ్మ. సరిగ్గా ఆ సమయానికి నారాయణ స్మరణ చేసుకుంటూ వైకుంఠం నుంచి భూలోకానికి వస్తున్నటువంటి నారద మహర్షి టక్కన అక్కడ ఆగాడు. ఏయ్ ఆగో అయ్యందరా అన్నాడు. స్వర్భువనాథినాథ సురసత్తమా వెల్పులలోన మిక్కిలి నిర్భర మూర్తివి ఎంతయు వినీతుడవు. స్వర్గాన్ని భూలోకాన్ని పాతాళలోకాన్ని మూడు లోకాలని పరిపాలించే మహానుభావుడి వినువు, అందరికీ ధర్మం చెప్పవలసిన వాడివి. ఎవరైనా అధర్మ మార్గంలో నడుచుకుంటే అటువంటి వాళ్ళని శిక్షించవలసిన వాడివి. నీవు దేవతలకి నాయకుడివయ్యుండి, ప్రజా పరిపాలకుడివయ్యుండి, ఒక గర్భవతిని, అందులో నిండు గర్భవతిని, ఆడదాన్ని, ఏడుస్తున్నదాన్ని ఈడ్చుకుపోతావా? ఏమిటి దురన్యాయం, ఏమిటి దౌర్భాగ్యపు బుద్ధి? అసలు నువ్వు స్వర్గలోకాధిపతివా లేక కటిక క్రూరుడైన రాక్షసుడివా అని ఇంద్రుణ్ణి ధిక్కరించి అడిగాడు నారదుడు. అనగానే ఇంద్రుడు వణికిపోయి, నారద మహర్షి నన్ను దుర్బుద్ధి కలిగిన వాడిగా భావించసుమా, ఈ గర్భవతి మీద అత్యాచారం చేయడానికి పట్టుకెళ్లడంలా, మరెందుకు పట్టుకెడుతున్నావు? నాకున్నదల్లా ఒకటే భయం, అసలే హిరణ్యకశిపుడు దుర్మార్గుడు, వాడి కొడుకు ఈ కడుపులో పెరుగుతున్నాడు, ఈ పుట్టినవాడు లోకకంటకుడు అవుతాడేమో, పరాక్రమవంతుడు అవుతాడేమో, పెరిగిన తర్వాత మళ్ళీ నా మీద కక్ష తీర్చుకుంటాడేమో అనే భయంతో నేను ఈవిడిని తీసుకుపోతున్నాను. స్వర్గానికి తీసుకెళ్లి అక్కడ అశ్వినీ దేవతల ద్వారా పురుడు పోయిస్తాను. అప్పుడు పిల్లాడు పుట్టగానే వాడిని పురిటింట్లో ముక్కల కింద అరిగి చంపేసి ఈవిడిని వదిలిపెట్టేస్తాను. ఇంకా ఈవిడికి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, భర్త చచ్చిపోతాడు కనుక, ఇప్పటికే వాడు పోయాడు కనుక. అప్పుడు నాకు నిష్కంటక మార్గం వస్తుంది, అంటే ఇంకా నాకు భవిష్యత్తులో రాక్షసుల బెడద ఉండదు. ఎలా ఉంది నా ఫ్యూచర్ అన్నట్ట, ఏడిసినట్టుందన్నాడు ఆయన. నీ భవిష్యత్ ప్రణాళిక ఏం బాలేదయ్యా, వీళ్ళ నాన్న చచ్చిపోయాడు అనుకుంటున్నావా? వాడు చావడు, వాడు చావడం అనేది అంత తేలిక కాదు. వాడు రేపో మాపో వరములు పొంది వస్తే వాడు చావడం, మీరు చచ్చిపోతారు. ఇంకో రహస్యం చెప్పనా, ఈ కడుపులో ఉన్న పిల్లవాడు పుడితేనే మీరు బతుకుతారు, లేకపోతే మీరు చచ్చిపోతారు. వీడే మిమ్మల్ని రక్షించే పరమ భాగవతోత్తముడా, కడుపులో ఉన్నవాడు సామాన్యుడా. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు, ఉన్నిద్రుండు జన్మాంతర ఆవిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు, దైత్యాంగన గర్భస్థునుడగు బాలకుండు, బహు సంగ్రామాద్యుపాయంబులను దుర్భావంబును పొంది చావడు భవద్దోర్దర్ప భావంబున. ఈ కడుపులో ఉన్న బాలుడు ఏ భయము లేనివాడు, నిర్భయుడు, పరమభాగవతోత్తముడు. ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటాడు, అనగా నిరంతరం హరిస్మరణ అనే జ్ఞానంలో ఉంటాడు. ఎన్నెన్నో జన్మల నుంచి, కొన్ని యుగముల నుండి జన్మించి హరిస్మరణ చేసి ధన్యాత్ముడై ఇప్పుడు ఇలా పుడుతున్నాడు. ఈ జన్మ కాదు వీడి పుణ్యం, కొన్ని వేల జన్మల పుణ్యం ఈ ప్రహ్లాదుడనేవాడి రూపంలో పుట్టబోతున్నది. అన్ని జన్మలలో హరిని ఆరాధించి ఆ హరిభక్తితో ఇప్పుడు శ్రీమన్నారాయణుడి పాదాలు సేవించి ఆయన పాద పద్మములలో ఉన్న మరందం తాగి మత్తెక్కబోతున్నాడు పరమ మహిమ కలిగిన వాడు. ఈ దైత్యాంగన గర్భంలో ఉన్న, లీలావతి గర్భంలో ఉన్న బాలకుడున్నాడే, వాణ్ణి నువ్వు ఎన్ని ప్రయత్నములు చేసినా చంపలేవు. కత్తితోటి, సోలంతోటి, గదతోటి, అగ్నితోటి, జలంతోటి, వాయువుతోటి, భూమితోటి, ఆకాశంతోటి, ఇంతెందుకు ఇక దేనితోటి చంపలేము వాణ్ణి. వాడు చావడు నీ పరాక్రమం వల్ల చావడు, వాళ్ళ నాన్న పరాక్రమం వల్ల చావడు. ఈతడు బ్రతికి ఉంటే ఈతని మహిమ వల్ల వాడు చచ్చిపోతాడు, లోకాలన్నీ సుఖం పొందుతాయి. ఇంద్ర, భవిష్యత్తు మీకు తెలియదు, నాకు తెలుసు. మీకు భవిష్యత్తు చాలా అంధకారంగా ఉన్నది, భయంకరంగా ఉన్నది. రేపో మాపో హిరణ్యకశిపుడు వచ్చి లోకాలను ఆక్రమించి మిమ్మల్ని కింద పారవేసి తొక్కేసి మీకు దిక్కు మొక్కు లేకుండా చేస్తాడు. అప్పుడు ఈ కుర్రవాడి వల్లే వాళ్ళ నాన్న చచ్చిపోతాడు. అంటే వీడు బతికితే మీరు బతుకుతారు, వీడు చచ్చిపోతే అసలు మీకు బతుకు లేదు. కానీ వీడిని ఎవరూ చంపలేరు. నా మాట విను, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. వదిలిపెట్టనగానే, అమ్మా నాకు ఇవన్నీ తెలియదండి, నేను హరిభక్తుణ్ణి, తెలియక అపచారం చేశాను అని ఆ కడుపులో ఉన్న పిల్లవాడికి క్షమార్పణ చెప్పుకుని ఇంద్రుడు మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ ఈ సంభాషణ అంతా వింటోంది, కానీ ఆ దేవలోకపు సంస్కృతం పూర్తిగా అర్థం కాలేదు. అందుకే కొంచెం అర్థమయ్యి అర్థమవక ఉందిట. ఇప్పుడు గురువుగారు చెప్పే పురాణాల్లో అన్ని పదాలు మీకు అర్థమవుతాయా? అర్థమైనట్టు కొందరు నటిస్తారు కూడా. అందువల్ల సహజంగా ఆ మహాసంస్కృతం అర్థం కాక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఇక మా అమ్మని ఆ క్షణమే ఇంద్రుడు వదిలి తన లోకానికి పోగానే మా అమ్మ నారదునితో అతని ఆశ్రమానికి వెళ్ళింది. నారదుడు మహాత్ముడు, సకల లోకాలకి గురువు. నా తల్లిని, గర్భవతిని, కన్న కూతుర్లు అతని ఆశ్రమానికి తీసుకెళ్ళి పెంచాడు, అన్నం పెట్టాడు, మళ్ళీ మా అమ్మ ప్రసవం అంత తేలిగ్గా పొందనందిగా, మా నాన్న వచ్చేదాకా ఆవిడ పురుడు పోసుకోదు. అందుకని అంతవరకు నారదుడు సేవ చేశాడు. నారదుడు ఇలాంటి మహానుభావుడు ఆవిడకి సేవ చేసేటండి. ఆవిడ యోగం అంటారు దాన్ని. ఎక్కడి జ్ఞానప్రదాత అయిన గురువు అయినా, ఆ గురువు ఒక సామాన్య స్త్రీని, ఒక రాక్షస స్త్రీని నా కూతురు అమ్మ అని ఇంట్లో పెట్టుకున్నాడా? అసలు ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశమే ఉంటుందా? ఎలా అన్నాడు ఆయన అంటే, ఆ కడుపులో ఉన్న పిల్లాడి మహిమ. ఆవిడికి యోగం ఏమిటంటే కొడుకు వల్ల. అందుకే కడుపులో ఉన్న నన్ను కరుణించి మా అమ్మను రోజు ఎదురుగుండా కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా భగవత్ కథలే చెప్పేవాడు, హరికథలు చెప్పేవాడు, ఓం నమో నారాయణయ్య అనిపించేవాడు. అఖిల జగములకు హరియమూల విరాట్టు, అఖిల జగములకు హరియమూల విరాట్టు, అతని నామే మహామృతంబు. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతుల వ్రోచి ముక్తి నొసగు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అమ్మా, ఈ చరాచర జగత్తంతటికీ ఆ శ్రీ మహావిష్ణువే దేవత. ఆయనే ఆశ్రయమిచ్చే పరంజ్యోతిస్వరూపుడు, ఆయనే మూల విరాట్టు, ఆయనే సృష్టికర్త, ఆయనే సృష్టిభర్త, ఆయనే సృష్టిహర్త. త్రిమూర్తుల రూపంలో విహరించే మూల విరాట్ ఆయన. ఆయన నామస్మరణం పరమ పవిత్రమైన అమృతం. స్వర్గలోకంలో ఉన్న అమృతం కంటే గొప్పదైన అమృతం అది. ఆయన విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, అందరికీ ప్రభువు. అందుకే విష్ణువు అన్నారు ఆయన్ని, వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉంటాడు గనక ఆయన్ని విష్ణువు అన్నారు. ఆయనకి జయము తప్ప అపజయము లేదు. అటువంటి మహానుభావుడు ఆయన. భక్తితో ఉన్నవారిని అనుగ్రహించి మోక్షమిస్తాడు. కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం నీకు ఇస్తాను, అది జపించు. ఆ మంత్రం నీకు సర్వకాల సర్వావస్థల్లో తోడవుతుంది, నిన్ను రక్షిస్తుంది, ఇక అంతకంటే గొప్ప మంత్రం మరొకటి లేదు అని మా అమ్మకి ఆనాడు ఈ కథలన్నీ చెప్పి ఓం నమో నారాయణాయ అనిపించాడు. అప్పుడు కడుపులో ఉన్న నేను ఓం నమో నారాయణాయ అన్నాను. ఆయన ఆనందపడిపోయి, ఆహా రెండు గొంతులు వినబడుతున్నాయి, లేత గొంతు అని బద్దమే చెయ్యేసి, నాయన ఈ నామం బయటకు వచ్చాక కూడా ఉంటుంది నీకు అన్నట. మా అమ్మ వింది కథ, నేను విన్నాను. మా అమ్మ ఆ గర్భంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుంది, బయటకు వచ్చాక సహజంగా ఆడవాళ్ళు పంట పనుల్లో పడి మర్చిపోతారు, దాంతోపాటు నారద అనుగ్రహం గురు కటాక్షం లేకపోవడం వల్ల మర్చిపోయింది, ఈ కథలు మర్చిపోయింది, హరిస్మరణ మర్చిపోయింది, మా నాన్న రాగానే ఏమండో అని వెళ్ళి ఆయన కౌగిలించుకుని అన్నీ మర్చిపోయింది. కానీ నేను ఆ గురువు సద్గురువు పరమ జ్ఞానప్రదాత అయిన నారదుని దివ్యానుగ్రహం వల్ల కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్న కథలు, అప్పుడు పొందిన మంత్రం బయటకు వచ్చాక కూడా ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను. ఇది సంపూర్ణంగా గురు కటాక్షం, మా గురువుగారి అనుగ్రహం వల్ల ఎప్పటికీ నేను అది మర్చిపోలేకపోతున్నాను, బ్రహ్మానందం పొందగలుగుతున్నాను. నేను పిలిస్తే ఎదురుగుండా ఆడతాడు ఆయన, అదిగో ఇదిగో ఇక్కడే ఉన్నాడు అంటూ నేను ఆయన్ని చూడగలుగుతున్నాను. కాబట్టి నా మాట వినండి, నాతో కలిసి మీరందరూ కూడా నామస్మరణ చెయ్యండి. ఈ విషయం నాకు నారదునికి తప్ప కనీసం మా అమ్మకు కూడా గుర్తులేదు, మా తండ్రికి తెలియదు, ఎవరో బోధ చేశారనుకుంటున్నారు. బోధ చేసింది సద్గురువు ఆయన. కాబట్టి నా మాట వినండి. శ్రీనాథుని పద సరసిజ భజనే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర్ర జన్మము కని నా ఫలం, ఈ నర్ర జన్మము కని నా ఫలం. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా, కనుదోయి నిలిచి ఆడేను కలసి, కనుదోయి నిలిచి ఆడేను కలసి,
శ్రీహరికి సరి దైవమిక లేదు, మన తల్లి తండ్రి గురు బంధు సర్వము అతడే. శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం. నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ అని అందరి చేత కూడా నారాయణ స్మరణ చేయించాడు. ఈ భూమి మీద జన్మమెత్తాము అంటే దానికి ఒకటే ఫలితం, నారాయణ స్మరణమే. నారాయణ అని ఒక్కసారి పిలిచినంత మాత్రం చేతనే మన కళ్ళకెదురుగుండా నిలబడి మనతో కలిసి ఆడుతూ పాడుతూ ఉంటాడు ఆయన. ఆయన దగ్గర ఎంత పండితుడైనా పనికిరాడు, ఎంత బ్రాహ్మణోత్తముడైనా పనికిరాడు, పరమ దాత అయినా పనికిరాడు, కానీ భక్తితో పులకించిపోయి నారాయణ స్మరణ చేసేవాడు మాత్రం ఆయనలో కలిసిపోతాడు. ఇంకెంతకు మించిన మరో మహోపాయం లేదు. ఎన్నో యజ్ఞములు చేసేవాడు, క్రతువులు చేసేవాడు, రథములు చేసే వాడు ఎవరూ పొందలేని హరిని మనం పొందడానికి ఇది సులభోపాయం. మీరంతా కలిసి హరిస్మరణ చెయ్యండగానే అందరూ కలిసి చక్కగా చెక్కలు బుచ్చుకుని చిడతలు బుచ్చుకుని వాయించుకుంటూ హరి 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 అన్నారు. ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అన్నారు. ఈ దెబ్బతోటి ఈ గురువులు వచ్చి పరుగు పరుగులు వచ్చి చూశారట, మొత్తం బడంతా గుడైపోయింది, హరికు యొక్క గుడైపోయింది. ఇంకేముంది, వాళ్ళు గుండెలు బాధేసుకున్నారు, ఎంత చెప్పినా వినడం లేదనుకున్నారు. ఆ క్షణమే హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు ఆ కొంప ములిగిపోయింది, బాబు అంటే ఇదేంటంటే నా కొంప బాగానే ఉంది కదా అన్నాడు ఆయన. ఇది కాదయ్యా, నీ కొడుకుని మళ్ళీ తీసుకెళ్ళి మేము చాలా పెద్ద పొరపాటు చేశామని అనిపిస్తున్నది. అదేమిటది, చంటి పిల్లలుగా ఉన్నటువంటి మొత్తం రాక్షస బాలురంతా మడి కట్టుకుని బడిని కాస్త గుడిగా మార్చి నిరంతరం గొంతు తడి ఆరిపోయేటట్టుగా హరి 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 అని స్మరణ చేస్తున్నారు. మొత్తం అందరినీ మార్చేశాడు ఆయన. రక్షోబాలురల్లని కొడుకు చరంజీరి లోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి, రాక్షసుల యొక్క పిల్లలందరినీ నీ కొడుకు ఏకాంతంగా పట్టుకెళ్ళాడు, మాకు పంగనామం పెట్టేశాడు, గురువుగారికి పంగనామం పెట్టి పిల్లలందరినీ పట్టుకెళ్ళిపోయి వేరే స్కూల్ పెట్టేశాడు, మా స్కూల్ దివాళా ఎత్తింది, అందులో ఒక్క పిల్లాడు లేడు. అతని బడిలోకి వెళ్ళిపోయారంతా. అక్కడ చేర్చి లోపల లోపల రహస్యంగా నా శిక్షా మార్గం అంతా తప్పని, నేను పనికి మాలిన వాడిని, నేను చెప్పే వాటి వల్ల నరకానికి పోతామని వాళ్ళకి బాగా నూరిపోశాడు. వాళ్ళకు కూడా ఆయన చెప్పింది ఎక్కింది, ఆనందపడిపోతున్నారు వాళ్ళంతా. వాళ్ళందరికీ హరిస్మరణ నేర్పాడు. మోక్షాయత్తుల చేసినాడు, వాళ్ళని మోక్షానికి పంపించేస్తున్నాడు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా మోక్షానికి వెళ్ళాలంటే హరిస్మరణ చెయ్యాలని. ఆ విషయం చెప్పకుండానే చెప్పారు హిరణ్యకశిపుడి దగ్గర. మనకున్ మోసం భూవాటిల్లే, వాళ్ళంతా మోక్షానికి పోతే మనకి మోసమే కదా, ఇక తాగేవాడు ఎవడు ఉంటాడు, హరిద్వేషం పొందేవాడు ఎవడు ఉంటాడు. నా మాట విని, నీ దక్షత్వంబున చక్కజేయవలయున్ దైతేయ వంశాగ్రణి, నీ సామర్థ్యంతో ఇదంతా సరిదిద్దాలి. ఏకమాశక్తి పనికిరాదు, మేమెందుకు పనికిరాం, కావాలంటే రిజిగ్నేషన్ ఇచ్చేస్తాం, మేము రాజీనామా ఇస్తాం కానీ రాజీ పడలేము, నువ్వే ఏం చేసుకుంటావో చేసుకో. అయినా హిరణ్యకశిప, ఇలాంటి దౌర్భాగ్యం ఎలా కన్నావయ్యా, చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు విష్ణుని పైన నెక్కపు మొక్కువ మానండెక్కడి సుతుకంటి రాక్షసేశ్వర వెర్రిన్. పరమ పవిత్రమైన రాక్షస వంశంలో ఈ దౌర్భాగ్యుడు ఎలా పుట్టాడు, పిచ్చాడు ఎలా పుట్టాడు, ఈ మూర్ఖత్వంతో పాటుగా పక్క వాళ్ళను కూడా మూర్ఖులుగా మార్చేవాడు ఎలా పుట్టాడు, విష్ణువు మీద నిజమైన ప్రేమ విడిచిపెట్టాడు ఇంతెందుకు, ఇలాంటి కొడుకుని ఎలా కన్నావయ్యా, ఏ ముహూర్తంలో కన్నావు అన్నాడు తండ్రిని. ఎక్కడి సుతు కంటి, ఎటువంటి కొడుకుని కన్నావో, ఏ నక్షత్రంలో పుట్టాడో వీడు, అమ్మ బాబోయ్ రాక్షసుల వంశంలో పుట్టవలసిన నక్షత్రం కాదు అది, అది పరమ అపవిత్రమైన నక్షత్రం అయి ఉంటుంది. వెర్రాండి కన్నావు రాక్షసేశ్వర, నీ తప్పు నీ దగ్గర ఎట్టుకుని మమ్మల్ని తిడతావు అనగానే హిరణ్యకశిపుడు పళ్ళు పటపట కొరికి ఏం చెయ్యాలో తెలియక, ఓ దానవ వీరులారా, ఆ పిల్లల్ని ఈడ్చుకురండి అన్నట్ట. వాళ్ళు ఈడ్చుకొచ్చి సభలో పెట్టారు.
అప్పుడు ఆయన అన్నాడు, ఒరే ఎక్కడ చూసినా నీ గురించే చెత్తగా చెప్పుకుంటున్నారా, అంతా గురువులు ఏడుస్తున్నారా, గురువుల్ని ఏడిపించి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావురా, కంఠక్షోభము కాగ ఒత్తిలి మహాగాఢంబుగా డెంబ వైకుంఠం బల్కెదు, గొంతంతా చించుకుని పదే పదే హరి హరి అంటావు, ఆ వైకుంఠుండే పొగుడతావు, ఆ వైకుంఠుండు నిజంగా గొప్పవాడైతే నేను లోకాలన్నీ జయించినప్పుడు ఏమైపోయాడు, ఇంద్రాదుల్ని తన్నినప్పుడు ఏమైపోయాడు, ఈ బ్రాహ్మణులందరినీ పీల్చి పిప్పి చేసినప్పుడు ఏమయ్యాడు, యజ్ఞములు ధ్వంసం చేస్తే ఏమైపోయాడు, ఆవుల్ని చంపినప్పుడు ఏమయ్యాడు, భాగవత కథల్ని పాడు చేసినప్పుడు ఏమైపోయాడు, వాడేం వీరుడు కాదు అసలు లేడు ఆ వైకుంఠుడు అనేవాడు, ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు, నేను వైకుంఠం మీదకి దండయాత్రకి వెడితే అక్కడ నాకు కనపడలేదు, ఆదిశేషుడు లేడని చెప్పేశాడు, కాబట్టి ఆ వైకుంఠుడు అనేవాడు ఎవడో ఉన్నాడు అనుకుని నమ్మి అనవసరంగా ఎందుకురా పాడైపోతావు, ఉంటే నా ఎదురుగుండా పారేయరా, అప్పుడు వాడు అంతం చూస్తాను, అసలు నీకు ఎవడు దిక్కు, లోకాలన్నీ జయించిన దిక్పాలకుల్ని కీలుబొమ్మలు చేసి కాళ్ల కింద పెట్టి తొక్కి ఆడిస్తున్న మహాపరాక్రమంతో విక్రమంతో ఉన్న నన్ను ఇంత పీడిస్తున్నావు, ఏడా హరి అనగానే ప్రహ్లాదుడు ఎంత తిట్టినా ఆయన గొక్క తిప్పుకోకుండా తిట్టినా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, నువ్వు అన్నదంతా నిజమే, అన్నిటినీ జయించావు, లోకములన్నీయున్ గడియలోన జయించితివి, ఈ లోకాలన్నీ ఒక గడియలో జయించావు, కానీ ఇంద్రియానేకము చెత్తమున్ గెలువ నేరవు, అన్నిటినీ జయించావు, నీ ఇంద్రియాలను జయించావా, నీలో ఉన్న కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు జయించావా, నీ కళ్ళని ముక్కుని చెవులని కాళ్ళ ఇవేటినీ జయించలేకపోయావు, ఇంద్రియాలు జయించలేకపోతే చిత్తమున్ గెలువనేవరవు, నీ మనస్సుని గెలవలేకపోయావు, నీ మనస్సుని గెలువు, ఇంద్రియాలను గెలువు, అప్పుడు నిన్ను నిబద్ధ చేయు ఈ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర, ఓ రాక్షసేశ్వర నిన్ను రోజు నాశనం చేస్తూ నిన్ను సంసారంలో కట్టి పారేస్తున్న ఈ ఇంద్రియములనే శత్రువుల్ని, మనస్సు అనే శత్రువుల్ని, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే ఆరు శత్రువుల్ని జయించు, వాటిని అదుపులో పెట్టామనుకో అప్పుడు ఈ ప్రాణులలో నీకు శత్రువు లేడు. ఇప్పుడు మనం ఒకరిని శత్రువు ఎందుకుంటున్నావు అంటే మన మనస్సులో కల్మషం ఉండడం వల్ల, మనం మంచివాళ్ళమైతే శత్రువు ఎందుకుంటారు, దుర్యోధనుడికి అంతా దుర్మార్గులేట. భీష్ముడు ఒకరోజు నా దుర్యోధనుడిని భీముడిని పిలిచాడు, దుర్యోధన ఒక్క మంచివాడిదే అంటే వాడు తిరిగి తిరిగి నెల తర్వాత వచ్చి అసలు ఒక్కడు లేడు అంతా పాపాత్మలే చిచ్చి అసలు లోకంలో మంచివాడు లేడు అన్నట్ట దుర్యోధనుడు. ఈయన ఏం చేశాడు భీష్ముడు, ధర్మరాజును పిలిచాడు, మంచివాడిని తెమ్మల్లా ఒక్క చెడ్డవాడిని తీసుకురా అన్నట్ట, ఈయన నెల్లాళ్ళు వెతికొచ్చి ఈయన ఉట్లి చేతులతో వచ్చాడు, అసలు లోకంలో ఒక్క మంచివాడే ఒక్క చెడ్డవాడు దొరకట్లేదు అన్నట్ట, ఎంత వెతికినా భీష్మ నీ దగ్గరికి తెద్దామంటే ఒక్క చెడ్డవాడు లేడు, గుంటూరులో చెడ్డవాడే కనపట్టలేదు అన్నట్ట, అంటే ధర్మరాజు గారికి అందరూ మంచివాళ్ళే, ఆయన మంచివాడు గనక ఆయన చెడ్డవాడిని వెతికి తేలేకపోయాడు, అదే దుర్యోధనుడు ఒక్క మంచివాడిని తేలేకపోయాడు, వారి వారి స్వభావాలు. అందుకని ఏమని చెప్పాడనమాట, నీకు ప్రాణికోటిలో విరోధి లేడు, నీ మనస్సే నీ శత్రువు, కొంచెం తెలివితేటలు ఉపయోగించు అనగానే అప్పుడు అలాగా నా తెలివితేటలు పక్కన పెట్టు, నువ్వు రోజు మా హరి శ్రీహరి అని ఓ హరి సాహరి పలుకుతున్నావు కదా, ఏడు ఒక్కసారి చూపించన్నట్ట, చూపించమంటే ఏం చెప్పను, అంతటా ఉన్నాడు, అదిగో నాకు ఇక్కడ కనపడుతున్నాడు, ఇక్కడ కనపడుతున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అసలు నీలోనూ హరి కనపడుతున్నాడు అన్నట్ట, నిజంగా హిరణ్యకశిపుడిలో కూడా వెళ్ళి ఆయన కనపడేవాడు, ఆయన లేని చోటు అంటే ఎక్కడుంది, అన్ని చోట్ల ఉన్నాడు, కల్లడంబోధి కల్లడు గాలి కల్లడాకాశం కుంభిని కలడోంకారమున త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడగ్రిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రార్కులన్ కలడీసుండు కలండు తండ్రి వెదుకంగా నేల ఈయాయడం, అగ్నిలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, సముద్రం అంతా ఎక్కడ వెతికినా ఆయనే కనపడుతున్నాడు, క్షీరసాగరంలో ఇదిగో వాయువు అంతా ప్రసారమయ్యింది, అందులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, అన్ని దిక్కుల్లో ఉన్నాడు, పగలున్నాడు, రాత్రి ఉన్నాడు, వెలుతురులో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, దిక్పాలకులలో ఉన్నాడు, రాక్షసుల్లో ఉన్నాడు, దేవతల్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్నాడు, మానవులలో కూడా మళ్ళీ పురుషులు స్త్రీలు నపుంసకులు అని పిలువబడే ముగ్గురులోనూ ఉన్నాడు. కాబట్టి అంతటా ఉన్నాడు ఈశుడు. అసలు ఆయన సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉన్నాడు 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 ఉన్నాడు. వెతకాలి, వెతకంగా నేల ఈయాడని అక్కడెక్కడ వెతకక్కర్లా, నేర్పుంటే ఇక్కడే కనపడతాడు అని ప్రహ్లాదుడు అద్భుతమైన బోధ చేశాడు. ఆ బోధతో రేపు కలుసుకుంటాం. కాకపోతే ఇవాళ వ్యాస పూర్ణిమ కాబట్టి ఈ వ్యాసులికి సంబంధించిన నామస్మరణ ఒక్కసారి చేసుకోవాలి గనక మీరందరూ నేను చెబుతూ ఉంటాను అనండి. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః, బ్రహ్మానందప్రదాయకాయ నమః, అజ్ఞానతిమిరాదిత్యాయ నమః, సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః, వర్ణాశ్రమప్రతిష్ఠాత్రే నమః, శ్రీమతే నమః, ముక్తిప్రదాయకాయ నమః, శిష్యోపదేశనిరతాయ నమః, భక్తాభీష్టప్రదాయకాయ నమః, సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః, కార్యకార్యప్రబోధకాయ నమః, జ్ఞానముద్రాంచితకరాయ నమః, శిష్యహృత్తాపహారకాయ నమః, ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః, సర్వతంత్రస్వతంత్రధియే నమః, అద్వైతస్థాపనాచార్యాయ నమః, సాక్షాత్ శంకర రూపధృతే నమః, షణ్మత స్థాపనాచార్యాయ నమః, త్రయీ మార్గ ప్రకాశకాయ నమః, వేద వేదాంత తత్వజ్ఞాయ నమః, దుర్వాది మతఖండనాయ నమః, వైరాగ్య నిరతాయ నమః, శాంతాయ నమః, సంసారార్ణవ తారకాయ నమః, ప్రసన్న వదనాం భోజాయ నమః, పరమార్థ ప్రకాశకాయ నమః, పురాణస్మృతి సారజ్ఞాయ నమః, నిత్యతృప్తాయ నమః, మహతే నమః, శుచియే నమః, నిత్యానందాయ నమః, నిరాతంకాయ నమః, నిస్సంగాయ నమః, నిర్మలాత్మకాయ నమః, నిర్మమాయ నమః, నిరహంకారాయ నమః, విశ్వవంద్య పదాంబుజాయ నమః, సత్వప్రధానాయ నమః, సద్భావాయ నమః, సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః, అనఘాయ నమః, సారహృదయాయ నమః, సుధియే నమః, సారస్వతప్రదాయ నమః, సత్యాత్మనే నమః, పుణ్యశీలాయ నమః, సాంఖ్యయోగ విచక్షణాయ నమః, తపోరాశయే నమః, మహాతేజసే నమః, గుణత్రయ విభాగ విదే నమః, కలిఘ్నాయ నమః, కాలకర్మజ్ఞాయ నమః, తమోగుణ నివారకాయ నమః, భగవతే నమః, భారతీజేత్రే నమః, శారదాహ్వాన పండితాయ నమః, ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః, లక్ష్యభేద ప్రదర్శకాయ నమః, నాదబిందు కళాభిజ్ఞాయ నమః, యోగిహృత్ పద్మభాస్కరాయ నమః, అతీంద్రియ జ్ఞాననిధయే నమః, నిత్యానిత్య వివేకవతే నమః, చిదానందాయ నమః, చిన్మయాత్మనే నమః, పరకాయ ప్రవేశకృతే నమః, అమానుష చరిత్రాఢ్యాయ నమః, క్షేమదాయినే నమః, క్షమాకరాయ నమః, భవ్యాయ నమః, భద్రప్రదాయ నమః, భూరిమహిమ్నే నమః, విశ్వరంజకాయ నమః, స్వప్రకాశాయ నమః, సదాధారాయ నమః, విశ్వబంధవే నమః, శుభోదయాయ నమః, విశాలకీర్తయే నమః, వాగీశాయ నమః, సర్వలోకహితోత్సుకాయ నమః, కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః, కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్రస్థాపన దీక్షితాయ నమః, శ్రీచక్రాత్మక తాటంక తోషితాంబా మనోరథాయ నమః, శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్ భాష్యాది గ్రంథకల్పకాయ నమః, చతుర్దిక్ చతురామనాయ ప్రతిష్ఠాత్రే నమః, మహామతయే నమః, ద్విసప్తితమతోచ్ఛేత్రే నమః, సర్వదిగ్విజయ ప్రభవే నమః, కాషాయ వసనోపేతాయ నమః, భస్మోద్ధూలిత విగ్రహాయ నమః, జ్ఞానాత్మక
ఏకదండాఢ్యాయ నమః కమండలు లసత్కరాయ నమః గురు భూమండల ఆచార్యాయ నమః భగవత్పాద సంజకాయ నమః వ్యాససందర్శన ప్రేతాయ నమః ఋష్యశృంగ పురేశ్వరాయ నమః సౌందర్యలహరీముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః చతుష్షష్టి కళాభిజ్ఞాయ నమః బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభూజయ సన్నుతాయ నమః తోటకాచార్య సంపూజ్యాయ నమః పద్మపాదార్చిత అంఘ్రికాయ నమః హస్తామలక యోగేంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః నృసింహభక్తాయ నమః సద్రత్నగర్భ హేరంబజ పూజకాయ నమః వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః జగత్పూజ్యాయ నమః జగద్గురవే నమః శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య స్వామినే నమః స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.